နည်းနည်းလေးအာတုခံတော့လာရေပါနေပြုကြရတော့အခုကြရတော့တယ်မာကန်လာဖမ်းမှမသိချက်တမရကြတယ်ခကြရမနခါရစီရေခန့်စီရေခန့်ဘရောမနအာကြခင်းတွေအရမ်းခံစီကွန်ဒတိုင်းပတ်ပြီభౌతికమైన అభివృద్ధి రావడానికి కొంత టైం పడుతుంది మన చేతిలో ఉన్న కృషి కానీ ఆ కృషి తాలూకు ఫలం ఎప్పుడు రావాలని ఈశ్వరుని నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది ఒక సంపన్న గారు కవలనూరు వచ్చారు చూడటానికి అమ్మగారికి తొమ్మిది జాతులు ఉన్నాయి ధనం ఉన్నాయి కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ధనంగా ఉంటున్నట్టు ఉంది అంటే మనిషిని చూస్తే ఎంతవరకు ధనం ఉంది తిరిగి చేయట్లేదు తిరిగి చేయట్లేదు తక్కువ లేదు కానీ ఎప్పుడు చూసినా మొక్కలు చూస్తే ఇది వస్తువులు బాగొట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు చూసినా దండగా ఉంటుంది ఇప్పుడు మనిషిని చూస్తే ఇప్పుడు దండ పెట్టుకున్నట్టే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆమె అది వచ్చి ప్రశాంతంగా కూర్చొని భగవంతుడి మాట్లాడటం ఉపక్రమించింది మహారాజ్జీ అలాగే ఉత్తరప్రదేశ్ ఆవిడ భవిష్యత్తు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది ఉత్తరప్రదేశ్ ప్రాంతం వారు కూడా స్వామీజీ శ్రీ మహారాజు అంటారు మహారాజు తాను దయాపరులని మీకు జ్ఞానం ఉందని దయకులం ఉందని అందరూ చెప్పుకుంటే నేను మీ సమక్షానికి వచ్చాను అంటే అది ఫోర్వర్డ్ చెప్తాను చెప్పి పద్ధతిగా ఫోర్వర్డ్ చెప్పి వెంటనే ప్రశ్న ఇవ్వకుండా ముందు ఫోర్వర్డ్ చెప్తాను మీ గురించి నేను విన్నాను మీరు దయాపరులని విన్నాను తర్వాత ఉత్తరని ఉత్తరం వస్తువు ఏదో మీరు తీసుకున్నారని కూడా విన్నాను అంటే ఉత్తరం వస్తువు ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది ఉత్తముడు ఎవరంటే పురుషోత్తముడు ఉత్తముడు ఆ పురుషోత్తముడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడు వాళ్ళు వేదంత పరిభాషలో ఎప్పుడు శక్తులు ఏం చేయాలంటే నిజమైన నేను సత్యమైన నేను అని చెప్తాను మా అందరికీ తలవు నేనే ఉంది తలవ శరీరం ఉంది కల మనస్సు ఉంది అందరికీ బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు అందరికీ తల మనస్సు శరీరం ఉంటే కదా అందరికీ తల మనస్సు ఉంది రాగద్వేషాలు ఉన్నా ఇష్టాలు ఉన్నా ఇష్టాలు ఉన్నా అన్ని ఉన్నాయి అందరికీ అంటే మనం మామూలుగా ఏదైతే నేను నేనేమి చెబుతున్నాము ఆ నేను అందరికీ తల నేను మీరేకి నాకు నారేనికి సంబంధం లేదు అందరికీ తల నేను ఉంది మీ నీళ్ళన్నీ అసలు మీరు కూడా నేను నేను అంటున్నారు మీరు కూడా నేను నేను అంటున్నాను ఈ దేహానికి పరిమితం అయింది మనస్సుకు పరిమితం అయింది అజ్ఞానానికి పరిమితం అయింది బంధువులకి స్నేహితులకి రోగాలకి రాగద్వేషాలకి పరిమితం అయింది అందుకే మనం నేను తెలుస్తాను కదా మన నేను మన కుదిరిగా ఉండనివ్వదు ఎందుకంటే శరీరానికి సంబంధించింది మనస్సుకు సంబంధించింది బంధువులకి స్నేహితులకి సంబంధించింది లేకపోతే వినియోగులకు సంబంధించి వాళ్ళు మా వినియోగులని వాళ్ళు మా బంధువులని వీళ్ళు మా బంధువులు కాదని శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఆ శరీరంతో మనస్సుతో రాగద్వేషాలతో భావాక్ష్యం పొందే నేను ఇది అందరికీ మరి నేను ఈ నేను అందరికీ ఉన్నాయి నేను లేని వాళ్ళు ఎవరంటారు అందరికీ నేను ఉన్నాయి కానీ అందరికీ నేను లేనప్పటికీ ఈ నేను వాళ్ళు ఎవరో సుఖపడుతున్నారు ఆ నేను నిజం కాదు కానీ అందరి వాళ్ళు ఒక నిజమైన నేను ఉంది వాడే పురుషుడు వాడే పురుషోత్తముడు అసత్యమైన నేను ఇప్పుడు మన అందరం చెప్పి అసత్యమైన నేను కానీ సత్యమైన నేను ఒక హృదయంలో ఉంది అది కేవలం దేహానికి పరిమితమైంది కాదు మనసుకి పరిమితమైంది కాదు అది అంతటా ఉంటుంది లోపల ఉంటుంది బయట ఉంటుంది అంతటా ఉంటుంది అదే దాని స్వరూపమే శాంతి దాని స్వరూపమే ఆనందం అది అది తెలుసుకున్నప్పుడు ఈ ఉత్తమరాలు ఈ ధనవంతురాలు ఈ సంబంధురాలు ఏమంటుందంటే ఏదో ఒక నేను హృదయంలో ఉండంటున్నారు అక్కడికి వెళ్ళి మనసు అందుకే కానీ మోక్షం లేదు శాంతి లేదు ఆనందం లేదు మీరు చెబుతారంటే మీరు ఎలా చెబుతారని ఎవరైనా చెబితే నేను విన్నానని చెబుతాను మీరు చెప్పే భగవాన్ కంటే వీడు బాగా చెప్పేసింది ధనవంతురాలు మీరు ఎందుకు ఈ దొంగలేళ్ళు అన్నీ ఉన్నాయి దొంగలేళ్ళు చాలా ఉన్నాయి మనం చెప్పి అని నేను దొంగలేళ్ళు ఈ దొంగలేళ్ళ మాట ఎదురైంది ఈ దొంగలేళ్ళు గతీతంగా ఏదో నిజమైన లేనుందని స్వచ్ఛమైన లేని ఉన్నాయి అది మట్టికి అందరూ ఊరేళ్ళని ఊపేస్తున్నారు మరి ఆ నేను భగవంతుడితో సమానం అంటున్నారు ఆ నేనే జ్ఞానం అంటున్నారు జ్ఞానవన్న దేవుడన్నా వంటాల్సినారు, జ్ఞానవన్న సత్యమన్నా వంటాల్సినారు, జ్ఞానవన్న అమృత వస్తువు అన్న వంటాల్సినారు. ఇంకే దేవుడు దేవుడని పిలుస్తున్నారు, కానీ దేవుడికి జ్ఞానానికి తేడా ఉంది. దేవుడే దేవుడు, జ్ఞానమే దేవుడు. ఇంకే పేరు మార్చి పేరు ఉడికి మార్చి మార్చి పిలుస్తున్నారు, కానీ ఉన్న వస్తువు ఉంటే. అంటే ఈ దొంగనేళ్ళ మాట ఎదురండి, ఈ దొంగనేళ్ళు అందరికీ ఉన్నాయి, అందరికీ కలవనేలు ఉంది. కానీ దొంగనీళ్ళకి ఆధారంగా లోపల సహృదయంలో, అంటే ఫిజికల్ హార్ట్ లో కాకుండా స్పిరిచువల్ హార్ట్ లో, ఈ ఆధ్యాత్మిక హృదయంలో అందరికీ ఇది చైతన్య రూపంలో, ఆనంద రూపంలో, సత్యరూపంలో ఒక నేను ఉందని చెబుతున్నారు. దానికి సావులేదని చెబుతున్నారు, దానికి మరణాలేదని చెబుతున్నారు. అక్కడికంటే ఎక్కడైతే నిజమైన నేను ఉందో, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే సత్యం ఉందో, అక్కడికి మనస్సు కలిసిపోతే, దొంగనే అయితే అక్కడ అనిగిపోతే, అక్కడ కలిసిపోతే వాళ్ళకి మోక్షం వస్తుందని, నిర్వాణ స్థితి వస్తుందని, వాళ్ళకి స్వర్గరాజ్యం పొందుతారని, వాళ్ళకి పునర్జన్మ రాదని, వాళ్ళకి వైకుంఠవాసులు అవుతారని, వైకుంఠం వాళ్ళకి కలుగుతుందని మీరు ఎలా బోధిస్తామంటారని వారి వారిని చెప్పుకుంటారంటే నేను విన్నాను. నేను దర్శనం చేసుకోవడానికి నేను వచ్చాను. ఇవాళ పూర్వం ఒకసారి వచ్చా నేను, దీని గురించి అంతగా తెలియదు, కొద్ది రోజులు కూడా వెళ్ళిపోయాను. కానీ మీ సన్నిధిలో ఉండలేకపోయి మీ సన్నిధిలో మీరు క్యాన్సర్ కలిగజేస్తారని, మోక్షం కలిగజేస్తారని విన్నాను. కానీ మీరు ఎదురు ఉండలేకపోయి ఎంత లౌక్యంగా మాట్లాడతామని చెప్పండి. కృషి పొందే స్వాతంత్రం మాకు ఉన్నదో నేను స్త్రీని, మా చుట్టూ ఉన్న జనం, మా పరిసరాలు, మా ఇరుగు పొరుగుగారు వాళ్ళందరూ కూడా చేస్తాం మనుషులు, సాంప్రదాయ మనుషులని. మా ఇంటికి ఆ పొరుగు వారి గురించి కూడా చెప్తాను, మా ఇంటి చుట్టుపక్కల జనం ఉన్నారు, వాళ్ళకేమో ఏ సాంప్రదాయం ఏదో పట్టుకుని సాంప్రదాయం అంటాను, కానీ వాళ్ళకి సత్యం అక్కర్లేదు. మా ముత్తాత గారు ఎలా ఉన్నారు, మా తాతగారు ఎలా ఉన్నారంటే మేము ఎలా ఉంటామని చెప్పడానికి సత్యాన్వేషకులు కాదు. జ్ఞానాన్ని సముపార్జించడం వాళ్ళకి ముఖ్యం కాదు. చేస్త మనుషులు అని చెప్పి ఏదో సాంప్రదాయం పట్టుకుని ఏదైతే ఉంటారు, కానీ మనసును లోపల చేసాం. ఆ నిలవైన నేను దొంగనే తీసుకెళ్ళి నిలవైన నేను తప్పించే స్వభావం వాళ్ళు ఎవరికి కనపడదు, మా ఇరుగు పొరుగు వాళ్ళకు. అదే చేస్త మనుషులు సాంప్రదాయాన్ని విడిచిపెట్టి బయటికి రాలేరు. అంచేత వాళ్ళతోటి పడలేకపోతున్నారు, ఎవరితోటి ఇరుగు పొరుగు వాళ్ళతో పడలేకపోతున్నారు. వీడు ప్రశ్న వేస్తే చాలా పెద్ద ప్రశ్న కింద కనిపిస్తాను. వీడి ప్రశ్న ఆ ఇరుగు పొరుగు వాళ్ళతోటి అది నా సత్యాన్వేషణ కాదు, భూమి ఉపయోగపడలేదు. అంటే జ్ఞానం సంపాదించాలని సత్యాన్వేషణ అంటే ఎన్ని తెలుసుకున్నా సత్యం తెలుసుకోకపోతే స్వేచ్ఛ లేదు. సత్యం తెలుసుకోలేకపోతే మళ్ళీ మనకి ఆ మోక్షస్థితి రాదు. మనస్సుని హృదయంలో అడిగినప్పుడు, మనస్సుని హృదయంలో మనస్సుని జ్ఞానంలో అడిగినప్పుడు, మనస్సుని భగవంతుని అడిగినప్పుడు సత్యం తెలుస్తుంది. సత్యం తెలుసుకునే స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. నా ఇద్దరు కూడా సాంప్రదాయాలు పట్టుకునే విషయం వాళ్ళే, కానీ జ్ఞానం కోసం ఈ శాంతిని అందుకుందామని, జ్ఞానాన్ని అందుకుందామని అటువంటి మనుషులు కాదు. మాకేం సహకరించే మనుషులు కాదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ సాంప్రదాయాన్ని దేవుడు చూస్తారు. ఆ సాంప్రదాయాన్ని గురించి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. మా ఇరు పొరుగు నాకేం సహకారం లేదు అని చెబుతాను ఈ అమ్మగారు. మా ఇరు పొరుగు వాళ్ళు మాకు ఈ సాధనలో సహకారం ఏమీ లేదు. అంటే వాళ్ళతో పడలేకపోతున్నాం. అంటే ఎక్కువగా మిమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు వచ్చాయంటే, ఏదో ఉందని మీరు చెబుతున్నారు, అది ఏదో ఉన్నదేదో వివరంగా చెబుతారని తెలుసుకుందామని ఉద్దేశం లేదా. నేను వచ్చాను. నేను ఏదైతే నేను అంటున్నానో, నేను నేనే కాదని నేనని అందరూ అంటున్నారు కదా. నేను ఒక్కగానే నేను అంటారు, అందరూ నేనే నేనే అంటున్నారు. ఈవేంటని దొంగనాన్ని మీరు చెబుతున్నారని వారు చెప్పుకున్నారు. నేను విన్నాం. మీరు ఎవరు గట్టిగా ఏదో ఉందండి, మీరు వారి మీరు వారు చెప్పుకుంటారు. ఉన్నా అందరినీళ్ళు దొంగనేంటే, ప్రతి మనిషి నేనంటే అందరినీళ్ళు దొంగనేంటే, ఇప్పుడు దొంగనే నివేదించే కాదని కూడా మీరు చెబుతున్నారని విన్నాం. అందులో నేను ఏదో ఎక్కడో హృదయంలో ఉందని చెబుతున్నారు. అంత లోతుకి వెళ్ళే శక్తి కూడా కలగటం లేదు, మాకు అది వెళ్ళడం లేదు, ఆ బలం లేదు. వరేజ్ వెళ్తే అంత లోతుకి వెళ్ళాం కదా. అంత మా ఇరుగుపొరుగు వాళ్ళతో సహవాసం చేద్దామంటే వాళ్ళు సాంప్రదాయం మనుషులు చేస్తున్న మనుషులు, కానీ హృదయంతో లోతులు పెంచే మనుషులు కాదు వాళ్ళు. అందుకే మీరు ఏదో మాకు సహకారం చేస్తారని ఇంత దూరం ఉత్తరప్రదేశ్ ఇంత దూరం ప్రయాణం చేసి మేము సహకారం అందించడానికి మేము వచ్చాం. అంటే ఉన్నంతకాలం కొద్ది రోజులు ఉంటాం. అంటే ఏదో ఈ కొద్ది రోజులు మిమ్మల్ని అనుగ్రహించమని అడగటం కూడా న్యాయం కాదు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కువ రోజులు ఉండలేదు ఇక్కడ, ఏదో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాం ఇక్కడికి. కొద్ది రోజుల్లో ఉంటాం, ఈ రోజుల్లోనే ఈ కొద్ది రోజుల్లోనే మీరు మమ్మల్ని అనుగ్రహించమని మిమ్మల్ని నిర్ణయానికి చేసి మంచిది కాదు. కానీ అందుకంటే ఎక్కువ రోజులు ఉండలేము. మీరు మంచివాళ్ళు, మీరు చెడ్డవాళ్ళని చూడడం వినాయ కదా. ఆ గుణాలు ఎక్కడ ఉంటాయంటే మనసులో ఉంటాయి. మీకు అసలు మనసులో ఏమంటున్నారు, మనసు లేనప్పుడు ఇప్పుడు గుణాలు ఏమంటే, గుణాలు లేనప్పుడు మీరు చాలా గొప్ప వారు అంటే అప్పుడు నేను ఎందుకు పనికి వస్తాను? మీ పరిచయాన్ని తగ్గడానికి అవకాశం లేదు. గుణం ఉంటే వారు చాలా మంచివారు అని చెప్పడానికి ఎలా చెప్తాం మనం? అనేది మంచి గుణాలు ఉంటే మంచివారని చెప్తాం, మీరు మంచివారు కాదు చెడ్డవారు అంటే చెడ్డ గుణాలు ఉంటే చెడ్డ వాళ్ళని అని చెప్తాం. అయినా మంచి గుణాలు అంటే ఆ గుణాలు కూడా మీకు మంచి చెడ్డ మీరు చూసి అలవాటు లేదు. ఉన్నది మీరు మీరు సత్యాన్ని దర్శించారు, సత్యాన్ని బయట చూస్తూ ఉంటారు. మీకు మంచి చెడ్డకి అతీతం, ఇష్టానికి ఇష్టానికి మీరు అతీతం. అంటే మీరు ఈ మీరు మిమ్మల్ని పొగట్టాను కూడా నేను భరించరాను. ఎందుకంటే మీరు సత్య దర్శనమే కానీ గుణాలు లేవు, మీకు మనోనాశనం అయింది. మనోనాశనం అయినప్పుడు నేను మిమ్మల్ని పొగడతాను కూడా ఎలా పొగుడుతుంది స్తోత్రం చేయడానికి కూడా మాకు అవకాశం లేదు. అమలతో బాధ్యంగా చూస్తే వాడుకోవడానికి డబ్బులు ఏదైనా పుస్తకం చదివి అర్థం చేసుకోవడానికి పలకాలండి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడు శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉంది. ఎందు ఉన్నప్పటికీ నేను సుఖంగానే ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. లోపల నాకు ఉరికిలేదని చెప్పడానికి మటుకు నాకు నోరు రావటం లేదు మీ దగ్గర. మీరే మహర్షిగా ఉండాలి చెప్పి ప్రశ్న ఇదంతా ప్రశ్న ఎప్పుడు నీకు అది ఇదంతా ప్రశ్న అంటే నేను నాకు అన్నీ ఉన్నాయి కానీ అంత మాత్రం లేదు శాంతిగా ఉన్నారని సుఖంగా ఉన్నారని ఆనందంగానే చెప్పడానికి నోరు రావట్లేదు. అలా విధంగా ఆనందంగా ఉన్నట్టే శాంతిగా ఉన్నట్టు చెబితే అలా చెప్తానుకుంటున్నాను. నేను మోసం చేసుకునేట్టు లేనప్పుడు అదే లేనప్పుడు ఎందుకని చెప్తే నటించడం కదా, నటించడం వల్ల నాకు జ్ఞానం వస్తుంది. నాకు నాకు శాంతిగా లేదనుకోండి, శాంతిగా ఉన్నానని అంటే దానికి ఏం కలిసి వస్తుంది? డాక్టర్ గారు చెప్తే అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యమే అనారోగ్యమే అనుభవించే డాక్టర్ కూడా అలా చెప్పడం న్యాయం కాదు కదా. అంటే మీ దగ్గరకు వచ్చి భౌతికంగా లోపల ఏదైనా అంత మాత్రం ఇదే సుఖంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను మటుకు నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దానికి మీరు చెప్పొచ్చి దొంగమైన కారణం అని ఆ కారణాలు ఏ కారణాలు అయితే ఆ లో నాకు తెలియదనుకోండి. మొత్తం మీద సుఖంగా మటుకు శాంతిగా మటుకు ఎప్పుడూ ఉన్నానని మటుకు నిరంతరము నేను ఆనందంగా ఉన్నానని మటుకు నేను చెప్పలేను. అలాగని చెప్పి భాష్యంగా మటుకు నాకు ఏమీ లోపం లేదు, బాగానే ఉన్నాను. అయితే మా చుట్టుపక్కల వాళ్ళు చేరొస్తాం మనుషులు అనుకుని వాళ్ళ విషయం ఇచ్చినండి, అది నా పరిస్థితి మీకు నేను వివరిస్తున్నాను. అంతేత ఏదో శాంతి తెలుసుకోవడం, శాంతి హృదయంలో శాంతి ఉందని వారు చెబుతున్నారు. ఆ హృదయంలోకి వెళ్ళి మనస్సు అణిగిపోతేనే కానీ మనస్సు కూరిగిపోతేనే కానీ శాంతి దొరకదని కూడా మీరు చెబుతున్నారు. బహుశా నేను హృదయంలోకి ఇంకా వెళ్ళలేదు అని అంతే బహుశా శాంతి నాకు దొరకట్లేదని హృదయంలో శాంతి ఉందని మీరు చెబుతున్నారు. హృదయంలో నిర్మాణ స్థితి ఉందని చెబుతున్నారు. ఈ మనసును తీసుకెళ్ళి అక్కడ హృదయానికి స్వాధీనం చేయబోతున్నారు, హృదయానికి స్వాధీనం చేయబోతున్నారు. మనసులో స్వార్థం ఉంటే మనసులో స్వార్థం ఉంటే హృదయానికి స్వాధీనం అవుతారు. అయితే పూర్తిగా మనం స్వార్థం విడిచిపెట్టామని చెప్పలేం, అలాగే నూటి నూరు పోయి స్వార్థ పడ్డామని చెప్పలేం. అతీతి కాకుండా ఉన్నాయి, ఇంకా చదువు ఉన్నా, ధనం ఉన్నా, అధికారం ఉన్నా, వారికి పాపదార్లు ఉన్నా, అన్ని ఉన్నా అనుకుంటారు. ఎవరైతే అన్ని ఉన్నా అనుకుంటారు వాళ్ళు మనసు మట్టుకు కలిసిపోతే వాళ్ళు కలిసిపోతున్నారు, వాళ్ళకి శాంతి కలుగుతున్నారని మీరు చెప్తాక నేను ఎవరో చెప్తున్నాను. భవిష్యత్తు నాకు ఆ శాంతి దొరకలేదంటే ఇంకేంటి హృదయంలోకి వెళ్ళటానికి అంత నాకు తాహత, ఇంకా అంత లోతులోకి వెళ్ళటానికి నాకు తాహత కుదరలేదు. భవిష్యత్తు నాకు ఎంతో కొంత వినయండి కానీ నేను ఉండవలసినంత వినయం లేదనుకుంటున్నాను. నేను ఒత్తిగా ధర ఉండలేనని అవినయంగా లేను, ఎంతో కొంత వినయంగా మాకు లేదని. అయితే మీరు పరిశుభ్రతే ఏమేమి ఒకవేళ ఉండకపోవచ్చు, మామూలుగా ఏమేముందని అనుకుంటున్నాను. దేవుడి ఇంకా నేను పరిశుభ్రలేదు, దేవుడి పరిశుభ్రత నాకు ఏమేమి లేదు అదేమే ఉందో ఒకవేళ తెలుస్తున్నాము. దేవుడి పరిశుభ్రతే నేను గురి కాలేదు, మామూలు నాలో నేను అనుకుంటున్నాను నేను వెళ్ళమంటాలని. దేవుడు ఇంకా నన్ను టెస్ట్ చేయలేదు, దేవుడు నాకు ఇంకా టెస్ట్ చేయలేదు. ఒకవేళ టెస్ట్ చేస్తే చేయలేకపోతానేమో, కానీ దేవుడి ఇంకా టెస్ట్ నాకు పంపలేదు అనుకోండి. కానీ నాలో నేను మంచిదాన్ని వెళ్ళమంటాలని అనుకుంటున్నాను, అంత మటుకు బాగానే ఉంది. కానీ హృదయంలో ఉన్న శాంతి మటుకు నాకు ఇది వెరకలేదు. వాడికి భోగం వస్తుంది, శాంతి ఉన్న వాడికి సుఖం వస్తుంది. నాకు ధనం ఉంది, నాకు భోగానికి ఏం లేట్లేదు, కానీ శాంతి సరిపడలేదు. శాంతి లేదు కాబట్టి నాకు సుఖం అక్కట్లేదు. ఆ శాంతి ఎక్కడంటే మీ హృదయంలో, మీ హృదయంలో ఇదే చెబుతున్నారు. కానీ ఆ శాంతి లేదు కాబట్టి నాకు ఎందుకు అనుకుంటుంది మీ బొమ్మైన కారణం మీరు చెబుతున్నారు. ఆ బొమ్మైన పోగొట్టుకోవడానికి మీరు శక్తి చెప్పలేదు, ఆ బొమ్మైన పోగొట్టుకోవడానికి మీరు ఎందుకు అవకాశం లేదు. ఆడవాళ్ళని పెద్ద పెద్ద సాధన చేయడం భగవాన్ పాదాలకు సంఖ్యలు చేసేస్తాం, భగవాన్ పాదాలకు మాత్రంతో సంఖ్యలు చేస్తాం. నేను ఆడవాళ్ళం, నాకు స్వతంత్రం తక్కువ, నేను పెద్ద పెద్ద సాధన చెయ్యను. ఆ రెండు భాగాలకి మూడు సెంచరీ లేచేస్తాను. అంటే ఏదో సామాన్యంగా చేయగలం కానీ పెద్ద పెద్ద సాధనలేవి చేయలేము, ఏదో తగు మాత్రంగా చేయగలం. అంటే మాకు నాలో అశాంతిని పోగొట్టాలంటే ఈ దొంగలని పోతేనే అశాంతి పోలని మీరు చెబుతున్నారు. అంటే ఒక దొంగనైన పోగొట్టడానికి అశాంతిని పోగొట్టడానికి మీ ఆశీర్వాదం పోతున్నా కానీ కేవలం నా తెలియజేసే వాళ్ళ పోతున్నాను అనుకోవట్లేదు. ఎందుకంటే పురుషులకున్న స్వాతంత్రం మాకు ఒకటి పురుషులు చేసినంత సాధన మేము చేయలేకపోవచ్చు. అంటే మీరు మమ్మల్ని ఆశీర్వించి మా పట్ల కరుణించి మా పట్ల దయ చూపించి కోపం అశాంతిని తొలగిన సాధకుడు. మా విద్యాదే మీరు కాదు కానీ మా రోజుల్లో నేను మటుకి మీరు అంటే మా లోపల కూడా ఉన్నారు కాబట్టి మా లోపల కూడా మీరు ఉన్నారు. అంటే మా అశాంతిని పోగొట్టడానికి మీరు సమర్థులు పోగొడతారని ఆశించక్కడికి వచ్చాను. అందుకు ఆశీర్వదించండి అంటాను. అది ఏం ఆశీర్వాదం తమ ఆశీర్వాదం ఉంటేనే కానీ నాకు అశాంతి పోదు. తమ ఆశీర్వాదం ఆశిస్తే నాకు అందించాలి. మీరు ఆశిస్తులు అందించమే కానీ నాకు అశాంతి పోదు. అయితే నీ ఆశిస్సులు అందించడానికి తగిన అరగత ఉందని నేను చెప్పలేను. అరగత నాకు పట్టించే ఆశీస్సులు ఇవ్వండి. నీ ఆశీస్సులు అందుకోవడానికి తగిన యోగ్యత నాకు లేకపోవచ్చు. ఆ యోగ్యత కలగజేసి నీకు యోగ్యత లేదు అరగత లేదు ఎదురు అమ్మంటే అలా అనకండి. ఆ యోగ్యత కలగజేసి అరగత కలగజేసి నీ ఆశీస్సులు నాకు అందించి నాలో కూడా అశాంతిని తొలగించండి. అశాంతిని విద్యాన్ని పోతేనే కానీ అశాంతి పోగొట్టుకున్నారు. ఇంకా విద్యాన్ని తొలగించుకునే శక్తి మీరే ఇవ్వాలి కానీ కేవలం నేను సాధన చేసి పోగొట్టుకునే శక్తి నాకు ఉందని అనుకోకండి అని ఇంక కృష్ణ ఇంతవరకు ఏంటి కృష్ణ భగవాన్ ఏమన్నారంటే అమ్మా నీకు చాలా భక్తి ఉంది, నీకు ఏక ఉంది, నీకు భక్తి ఉంది, నీ భక్తే నేను ఇక్కడికి తీసుకొచ్చింది, నీ భక్తి నేను ఇక్కడికి తీసుకొచ్చింది, నీ వివేకం నేను ఇక్కడికి తీసుకొచ్చింది, ఏ భక్తి అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చిందో, ఏ వివేకం అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిందో ఆ భక్తే నేను నిన్నేలా ఉద్ధరిస్తాను భగవాన్ చెప్పడం లేదు. ఆవిడకింద తిరిగి చేయడంలో మాట్లాడుతున్నాడు భగవాన్. ఏమంటున్నారంటే నీకు భక్తి ఉన్నమాట నిజం, వివేకం ఉన్నమాట నిజం, ఆ డిస్క్రిప్షన్ వెల తీసుకునే ఈ మంచి చెడు ఈ శాశ్వతం ఈ అశాశ్వతం అనేటువంటి విడదీసుకునేటువంటి డిస్క్రిమినేషన్ మీకు ఉంది. మీకు ఏకండి తెలివండి భక్తి ఉండి నేను నిన్ను ఆశీర్వదించాలని మీకు అశాంతి పోగొట్టాలని నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకున్న భక్తి ఏ భక్తి అయితే నేను ఇక్కడ తీసుకొచ్చిండో, ఏ వివేకం అయితే నేను ఇక్కడ తీసుకొచ్చిండో, ఏదైతే ఏ వాంఛేది ఏ కోరిక అయితే నేను ఇక్కడ తీసుకొచ్చిండో, అంటే ఇక్కడ భగవాన్ దర్శించాలనేటువంటి సంకల్పం ఏ సంకల్పంతో నీకు ఇక్కడ నీచ్చావో నీ భక్తే నీ జ్ఞానమే నీ యొక్క జ్ఞానమే నీ యొక్క భక్తే నీ శ్రద్ధే నీ తపనే నీ అశాంతిని పోగొడుతుంది. ప్రత్యేకమైన నాకు నేనేం చేసి లేదు, నీ భక్తి నీకు చాలు, నీ భక్తే నీకు అశాంతిని పోగొడుతుంది. నీ తపన ఉంది నీకు, నీకేమండి తపనండి, నీ తపనే నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది. నీ తపని నేను పోగొడతానంటాడు ఇది, నీ అశాంతి నేను పోగొడతానంటాడు, నీ తపనే పోగొడుతుంది. నీకున్నటువంటి నీకున్నటువంటి భక్తి నీకు పోగొడుతుంది. అంటే భక్తి అంటే ఒక మానసికమైన అనుసంధానం జ్ఞాపకించుకోవడం. మీరు నిరంతరము భగవంతుడితో మన అనుబంధం పెట్టుకుంటే ఇంకో కోటి జన్మలకు సరిపడి దోషాలు ఉన్నాయి కాలిపోయి దూరితైపోతుంది, అది మర్చిపోకుండా. మనము భగవంతుడితో అనుబంధం పెట్టుకుంటే నిరంతరము భగవంతుని మన ఉదయం నిలుపుకుంటే నిరంతరం భగవంతుని స్మరించుకుంటే ఆరోగ్య మనం నిరంతరం భగవంతుని స్మరించుకుంటున్నాం అనుకోండి, ఆయన చెట్టు మానసికంగా అనుబంధం పెట్టుకుంటున్నాం అనుకోండి, ఈ దొంగలను ఒక పక్కన పెట్టి మన ఈశ్వరుతో అనుసంధానం చేస్తున్నాం అనుకోండి, ఈశ్వరు పట్ల భక్తి కలిగి ఉన్నాం అనుకోండి, అది జనరల్గా కొన్ని మనకు పొందవలసిన వస్తువు మనం పొందుతాం. పూర్వ శరీరాలు మనకు జ్ఞాపకలు, కానీ పూర్వం శరీరాల్లో మనం పూర్వజన్మల్లో శరీరాలతో చేసిన పనులన్నీ కూడా మనలో వాసనలుగా తలంపులుగా సంస్కారాలుగా ఉన్నాయి. అది పోవడానికి మనం సాధన చేస్తున్నాం. నువ్వు పెద్ద సాధన చేయక్కర్లేదు, నిరంతరం ఈశ్వరుని స్మరించుకుంటా ఉండు, ఈశ్వరుని భక్తి కలిగి ఉండు, ఈశ్వరుంటే ఒక అవగాహన కలిగి ఉండు, ఈశ్వరుంటే అవగాహన కలిగి ఉండు, అంతటా ఉన్నవాడు పరమేశ్వరుడే, అంతటా ఉన్నవాడు పరమాత్మే, ఆయన నుండి భక్తి కలిగి ఉండు, భక్తి కలిగి ఉంటే నీ మనస్సు బాగుపడుతుంది, బాగుపడడం మనస్సుకు అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి ఎప్పుడైతే మనసుకు అంతర్దృష్టి కలిగిందో అదేంటి హృదయంలో ఆత్మ లయం అవుతుంది, లయ అయిపోయిందని అక్కడ ఉన్న వస్తుంది నీకు కానిగా వ్యక్తం అవుతుంది. ఈ దొంగలైన పోయి నిలవడం నేను నీకు తెలుస్తుంది, అది దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే ఉండటం, దాని పేరే సత్యము. ఆ సత్యాన్ని తెలుసుకున్నాక మనిషికి స్వేచ్ఛ కలుగుతుంది. అంతేగా ఈ మనస్సు యొక్క పరిధిని దాటి వెళ్ళాలి, మనో పరిధిని దాటి వెళ్ళాలి, మనిషిని పీడించేది కూడా మనస్సే, ఆ మనస్సును బాగు చేసుకోవాలి. ఆ మనసు ఊరికే బాగోదు. నిరంతరము ఈశ్వరుని చింతించడం వల్ల, నిరంతరం ఈశ్వరుడు యొక్క నామాన్ని స్మరించడం వల్ల ఆ మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఇది భక్తి ఉంది, వివేకం ఉంది, ఆలోచించే సొంతంగా ఆలోచించుకునేటువంటి శక్తి ఉంది. నీకు అశాంతి పోవాలంటున్నావు, నీ భక్తే నీకు అశాంతి పోగొడుతుందమ్మా అని భగవన్ నేను పోగొడతాను అంటారు. ఈ భక్తి నీకు ఉన్న భక్తి, నీకున్న వివేకం, నీకున్న ఇంటెలిజెంట్ బిహేవియర్, నీకున్న హ్యూమరిటీ, నీకంటే నీకున్న వినయం, నీకు అవినయం లేదు, ఉన్నది వినయమే, అంటే నీ వినయమే నీకు శాంతిని చేకూరుస్తుంది అని భగవాన్ చెప్తున్నారు. నాకు కావలసింది శాంతి, నాకు కావలసింది శాంతి కావాలి, సుఖం కావాలి. బాహ్యమైన విషయాలు ఏం అడగటం లేదు, నాకు అవసరం అన్నీ ఉన్నాయి. నాకు ఉన్నది మిమ్మల్ని ఏం అడగటం లేదు, నేనుగా అడుగుతున్నాను. అది నాకు శాంతి కావాలి, అది కానీ శాంతి కావాలని అనిపిస్తాను, కానీ అది ఎలా జరుగుతుందో నాకు విధానం ఇంకా తెలియటం లేదు, అది ఎలా లభ్యమవుతుందో నాకు తెలియటం లేదు. అంటే మీరు ఏం చేయాలంటే శాంతి తెలుసుకునే మార్గం నా పట్ల దయచూపించి, నా పట్ల అనుగ్రహం కలిగి దానికి మార్గం చూపించండి అని ఈ అమ్మగారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సరే, నీకు శరణాగతి వల్ల నీకు తెలుస్తుంది. ఇంకా లోపల శాంతి నీకు ఎలా జరుగుతుందంటే శరణాగతి వల్ల నీకు జరుగుతుంది. శరణాగతి ఏంటంటే భగవంతుడి సంకల్పం మన సంకల్పం, భగవంతుడి ఇష్టమే మన ఇష్టం. అనేటువంటి భగవంతుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అంటే భగవంతుడి సంకల్పాన్ని సంకల్పం చేసుకుంటే, భగవంతుడి ఇష్టాన్ని ఇష్టం చేసుకుంటే నీకు శాంతి జరుగుతుంది. నీ భగవంతుడికి వేరుగా లేవు. ఈ దొంగ నేను నీకు భగవంతుడి కంటే నేను వేరుగా ఉన్నాననేటువంటి భావన కలగజేస్తాను. నీ దొంగ నేను నీ భగవంతుడికి నిజంగా వేరుగా లేవు, భగవంతుడిలోనే ఉన్నావు నువ్వు. కానీ భగవంతుడికి వేరుగా ఉన్నానని ఏదైతే చెబుతోందో దాన్ని కనుక నీ వివేకం వల్ల తొలగించుకుంటే, వివేకం తీసుకుంటే ఎక్కడో రాళ్లలో, రప్పల్లో, దేవాలయాల్లో, గుడిలో, గోపురాల్లో వెతుకుతున్న దేవుడు నీ హృదయం నుండి దర్శనమిస్తాడు. అప్పుడు అమ్మా నీకు శాంతి. దేవుడి కోసం ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం, దేవుడి కోసం ఎక్కడ గుళ్ళు గోపురాలు ఏదో తీర్థాలు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు అందరిని. కానీ అది హృదయంలోనే జరుగుతుంది, హృదయంలోనే జరుగుతుంది. అంటే విజ్ఞానం యొక్క మూలం హృదయంలో ఉంది, దాన్ని అక్కడ వరకు తీసుకెళ్తే నీకు నిర్వాణ స్థితి కలుగుతుంది, మోక్షస్థితి కలుగుతుంది. నీకు ఆ పరమశాంతి దొరకటం, ఆ శాశ్వత శాంతి దొరకటం కోసం నీ శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే ఇక్కడ నీ జూమ్ మీద నువ్వు తిరుగుతున్నప్పుడే నీ శరీరం క్షేమం అవ్వకముందే నీకు ఆ శాంతి జరుగుతుందమ్మా. నీకున్న భక్తి ఉండదు, నీకున్న నీకు వివేకం వచ్చి ఉండదు. నీకు అవేం లేదు, వినయంగానే ఉన్నావు, వినయంగానే ఉన్నావు. అంటే నీకున్న వినయం కొంతమంది నటిస్తారు, వినయం లేకపోయినా నటిస్తారు కొంతమంది వినయం ఉన్నట్టు. నీ సహజంగానే వినయం ఉంది, సహజంగానే భక్తి ఉంది, తెలుసుకోవాలనే కాంక్ష ఉంది. నీ కాంక్ష నీకు తెలిసేటట్టు చూస్తుంది. అంచేత నేను నాకు భక్తి ఉందని మీరు చెబుతున్నారు, భగవంతుడే ఉన్నారంటే నాకు భక్తి ఉందని మీరు చెబుతున్నారు. అంటే నేను భక్తురాలని చెప్పుకోవడానికి లేదా నా అర్హత నాకు ఉందా? ఇదేమిటంటే నాకు భక్తి ఉందని మీరు చెబుతున్నారు, భక్తులు లక్షణాలంటే నాకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, అన్నగారు అడుగుతున్నారు. అంటే భగవంతు ఆయన ఏ సమయం చెప్తున్నారంటే అక్కడ ఎవరైనా భక్తిని చేస్తే భక్తి కావచ్చు, అది భక్తి కారణం ఉందే కాదు. నేను ప్రయత్నించే సహనంతో ఓర్పుతో ప్రయత్నం చేస్తే ఎవరికైనా భక్తి కలుగుతుంది. ఆ భక్తి నీకు కావాల్సింది అంటే నీకు నిర్వాణ స్థితిని, మోక్షస్థితిని నీ భక్తే నీకు సంపాదించి పడుతుంది. మనసులో ఎత్తుపెట్టడం తగ్గించేది కూడా భక్తే. అందరికీ హక్కుల్ని భక్తి సంపాదించుకునే హక్కు అందరికీ ఉంది, ఎవరో కొంతమందికి అది హక్కు కాదు. నువ్వు కూడా కష్టపడితే నువ్వు కూడా భక్తురాలు కావచ్చు, నీకు పూర్ణమైన భక్తి నీకు కలుగుతుంది, పూర్ణమైన భక్తి కలుగుతుంది. ఒకేసారి మనకు పూర్ణమైన భక్తి రాదు, ఒకేసారి మనకు పూర్ణమైన శరణాగతి రాదు, ఒకేసారి నిండుతనం రాదు. కొంచెం కొంచెం అలా ప్రయత్నం చేయగా 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 పూర్ణ స్థితి వస్తుంది. ప్రయత్నం మానకూడదు. అంటే మనం బాగుపడాలంటే పని చేయాలి, ఇతరులను తిట్టం మానేసి మన మనసును మనం తిట్టుకోవాలి. మన అంచేది ఇతరులను తిడతాం, ఇతరులను తిట్టడంలో మనకేం కలిసి రాదు. మన మనసును మనం తిట్టుకోవాలి, మన మనసును మనం నిందించుకోవాలి. మన మనసును మనం తిట్టుకుంటే, మన మనసును మనం నిందించుకుంటే మనం బాగుపడతాం. కానీ ఇతరులను తిట్టడంలో మనకు ప్రయోజనం లేదు. ఇతరులను తిరిగి కూర్చుంటే పైగా అదే దోషాలు ఉంటే మనకు వచ్చేస్తాయి. మనం అందరూ ఏం చేస్తామంటే మనం పొగుడుకుంటాం, ఇతరులను తిడతా ఉంటాం. తెల్లారి లేస్తే చేపడు మనకు ఇతరులు ఏమో తిడతా ఉంటాం, మనల్ని మనం పొగుడుకుంటా ఉంటాం. అది కాదమ్మా, ఇతరులను కాదు నువ్వు తిట్టవలసింది. నీ మనసుని నువ్వు తిట్టుకో, నీ మనసుని నువ్వు తిట్టుకో. నీ బలహీనతలు అంటే నీకు తెలుస్తున్నాయి, ఆ బలహీనతలు నువ్వు తిట్టుకో, ఆ బలహీనతను విమర్శించుకో, ఆ బలగోంతరం తొలగించుకుని దానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎటవం పెట్టడం కాదు, నువ్వు చేయబడి నీ చేయవలసిన పని నిన్ను తిట్టుకో, నిన్ను విమర్శ చేసుకో, నిన్ను విచారణ చేసుకో, నువ్వు బాధపడతావు ఇతరుల కోసం చేసేందుకు. అంటే ఆ క్షణాన్ని ఎదుర్కొని యాక్సెప్ట్ చేయి నువ్వు. ఏ క్షణానికి ఏదొచ్చినా ఈశ్వర సెంటర్ ఉండడానికి యాక్సెప్ట్ చేసి నీకు భక్తి కలుగుతుంది. నీకు రియాక్షన్ యాక్షనే కానీ నీకు రియాక్షన్ ఉండదు. మనం ఒకసారి అనుకుంటూ ఉంటాం భగవంతుడు ఎలా చేశాడు ఏంటని, కానీ మనకు భగవంతుడితో అవగాహనంతో భగవంతుడు ఎలా చేశాడు ఏంటని అనుకో. అని ఏ క్షణంలో ఏ వస్తే భగవంతుడి సంకల్పంగా నువ్వు అంగీకరించు, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, దాన్ని రిజెక్ట్ చేయక్కర్లేదు. భగవంతుడి సంకల్పాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. భగవంతుడు ఒకసారి మనకి ఇలా చెడ్డను పంపాడేమో నువ్వు అనుకుంటావు, కానీ చెడ్డ మంచికి దారి తీసుకుని నీకు తెలియకపోవచ్చు. భగవంతుడు ఏదైనా చెడ్డ చేశాడనుకో, ఏంటి భగవంతుడు ఇలా చెడ్డ చేశాడనుకో, ఆ చెడ్డ ఇంకో మంచికి దారి తీయొచ్చు, అది నేను తెలియకపోవచ్చు. అంటే ఆ శరణాగతిని విడిచిపెట్టడం. శరణాగతి అంటే నీకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు, తప్పకుండా నీ జీవితాన్ని మలుపు జిప్పితే నువ్వు బాధపడతావు, నీకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు అంటే భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించు, భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించు. వినయాన్ని నేర్చుకో, వినయంగా ఉంటే వినయం నటించొద్దు. కొంతమంది లోపల వినయం లేకపోతే వినయంగా నటిస్తారు, అలా నటించడం నేర్చుకోవద్దు. వివేకంగా జీవించడం లేదు, వివేకం లేకపోయినా వివేకం ఉందని నటించడం లేదు. నటించడం అనేది రాదు జీవితంలో, నటించడం నేర్చుకోకు, నటించడం అనేది జ్ఞానం రాదు. భగవాన్ చెప్పారు, అమ్మా నువ్వు ఆ సామాగ్రిని సంపాదించుకో, సామాగ్రి ఉండాలి కదా నీకు, ఇల్లు కట్టుకోవాలంటే సామాగ్రి ఉండాలి కదా, అలా భక్తిని పెంచుకోవాలంటే భక్తికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉండాలి. ఎవరిని చూసి నువ్వు అసూయపడద్దు, ఎవరిని చూసి అసూయపడద్దు. నువ్వు తిట్టుకుంటే నీ ప్రారంభాన్ని తిట్టుకో, నీ కర్మని తిట్టుకో, కానీ ఎవరిలోనూ తిట్టుకో. అమృతం ఇంకేంటి, అమృతం పోస్తున్నారండి. నువ్వు ఇతరులు పెట్టే తిట్టుకుంటే నీ ప్రారంభాన్ని తిట్టుకో, తిట్టుకుంటే నీ ప్రారంభాన్ని తిట్టుకో, లేదా నీ కర్మని నువ్వు తిట్టుకో. వాళ్ళ కర్మను వాళ్ళ కర్మ కూడా ఎందుకు, నీ కర్మను నువ్వు తిట్టుకో, నీ ప్రారంభాన్ని తిట్టుకో. నువ్వు ఇతరులు తిట్టుకోవాలి, నీ ప్రారంభాన్ని తిట్టుకో. వాళ్ళని తిట్టేవాళ్ళు నీకేం ప్రయోజనం లేదు, నిన్ను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో. వాళ్ళని తిట్టేవాళ్ళు నీకేం రాదు, నిన్ను తిట్టుకుంటే నువ్వు బాగుపడతావు, నిన్ను విమర్శలు చేసుకుంటే నువ్వు బాగుపడతావు, ఎనాలిసిస్ చేసుకుంటే నిన్ను ఎనాలిసిస్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు. అంచేత ఇంకే కాదు, ఎవరికైనా ప్రయత్నం చేస్తే వస్తుందమ్మా, శ్రమపడాలి, వెనకాల ఎంతో కృషి ఉండాలి. కృషి చేస్తే నీ తప్పనిసరిగా భక్తి కలుగుతుంది, నీకు కూడా ఉన్నత స్థితి కలుగుతుంది, యథార్థ స్థితి కలుగుతుంది. బజారులో వస్తువులు కొనుక్కోవడానికి ఎదురు డబ్బు ఉందనుకో ఎంచేది కొనుక్కుంటాం, అలాగే ఆ సామాగ్రి అంతా భక్తించడానికి సంపాదించిన సామాగ్రి అంతా సంపాదించుకో, భక్తి అని చెప్పి వస్తే కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది నీకు. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా, నేను సన్యాసం కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నాను. అంటే గృహస్థాశ్రమంలో ఉండి భక్తిని ఎలా సంపాదించాలో కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు భక్తికారేండి, నేను సన్యాసం అనుకుంటున్నారేమో సన్యాసం కాదు కాదు, నేను సన్యాసం అనుకుంటున్నారేమో సన్యాసం కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నాను. గృహస్థాశ్రమంలో నా ధర్మం ఏదో, నా డ్యూటీ ఏదో నేను చెయ్యాలి. డ్యూటీలోంచి పారిపోవడం కుదరదు కదా, డ్యూటీ విడిచిపెట్టి పారిపోవడం కుదరదు కదా, అంటే నా డ్యూటీ ఏదో నేను చేయాలి. అంటే నాకు గృహస్థాశ్రమంలో ఉంటూ నా పని ఏదైనా జాగ్రత్తగా చేసుకుంటూ నేను భక్తిని పెంచుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ఎంత తెలియజాగ్రత్త అడుగుతాను చూడండి అని కృష్ణ తమ్మగారు కృష్ణ అడుగుతున్నారు. అంటే భగవాన్ అడుగుతారంటే గృహస్థాశ్రమం జ్ఞానానికి భక్తికి అడ్డం కాలేదు. నీ గృహస్థాశ్రమంలో అనేది మాత్రం చేయాలి, జ్ఞానం రాకుండా ఆగదు నీకు, భక్తి కూడా రాకుండా నీకు ఆగదు. గృహస్థాశ్రమం అన్నది మాత్రం చేసి నీకు భక్తి రాదని నువ్వు అనుకోకు. నువ్వు దేహాన్ని కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో నువ్వు దేహాన్ని కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు దేహాన్ని శరీరంలో కాదు, సన్యాసాశ్రమంలో ఉన్నా నువ్వు శరీరం కాదు. పుట్టింది పెరుగుతుంది, పెరిగింది చనిపోతుంది, మరి చనిపోయింది పుడుతుంది, మరి పుట్టింది పెరుగుతూ ఉంటుంది. అంతేది నువ్వు శరీరం గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు శరీరం కాదు, దొంగరేవు కాదు. సన్యాసాశ్రమంలో ఉన్నా నువ్వు శరీరం కాదు, దొంగరేవు కాదు. గృహస్థాశ్రమం ఉన్నా నీ గృహస్థాశ్రమం ఉన్నా బట్టల తోడు బాలాక్ష్యం పొందుతున్నాడు కాదు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అనుకుంటున్నావు. సన్యాసం వాడి బట్టల తోడు బాలాక్ష్యం పొందుతున్నాడు, వాడు సన్యాసం అనుకుంటున్నాడు. అది కాదు కావాల్సింది మనకి. గృహస్థాశ్రమం ఉన్నా నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. సన్యాసాశ్రమం ఉన్నా నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. వీటిని తీసుకెళ్ళి ఓ పక్కన పెట్టి, శరీరాన్ని మనస్సుని ఓ పక్కన పెట్టేది. శుద్ధ చైతన్యం లోపల, శుద్ధ చైతన్యం ఉంది, అది శుద్ధంగా ఉంది. అది ఎలా ఉంది, లోపల చైతన్యం ఉంది, ఈ లోపల శాంతి ఉంది, ఈ లోపల ఆనందం ఉంది, ఈ లోపల అమృతం ఉంది, అది ఎలా ఉంది శుద్ధంగా ఉంది, అది ఎలా ఉందమ్మా ఆ శుద్ధంగా ఉంది, నువ్వు కూడా అంత శుద్ధంగా ఉంటుంది. గోస్థాశ్రమంలో ఉంటే ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదండి, నువ్వు కూడా శుద్ధంగా ఉండాలి, నీ మనస్సు నిర్మలంగా ఉండాలి, వాక్కు నిర్మలంగా ఉండాలి, నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నీ శాంతిని పోగొట్టుకోవద్దు. మామూలుగా భక్తులు కాని వాళ్ళు ఎలా ఉంటారంటే పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. భక్తులు కాని వాళ్ళు మరి భక్తులు కాని వాడు ఎలా ఉంటున్నారో నువ్వు కూడా ఎలా ఉంటుంది, నీకు భక్తి ఎలా కలుగుతుంది? నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో ఆ గొడవలు ఉండవు, ఇతర గొడవలు నీకు వద్దు, ఇతర గొడవలు నీకు వద్దు, ఇతర గొడవలు నీకు అనవసరం. ఇతరులు దొంగలు వచ్చాక ఇతరులు వచ్చారు కానీ దొంగలు లేదు, ఇతరులు ఎక్కడ ఉన్నారమ్మా? చిన్న రోజు ఇప్పుడు ఎందుకని బాబు నాకు ఊళ్ళో గొడవలు ఎందుకని బాబు పట్టడి పూర్తి చాలా ఉంటుంటాడు చిన్న రోజు ఇప్పుడు వాడికి పట్టడి అందింది అనుకోండి, అప్పుడు వాడికి ఆదిపచ్చి 10 మంది ఏమో వాళ్ళు దత్తం చేయాలనిపిస్తుంది. అంటే ఈ మనసును మాయించడం చాలా కష్టం. మాయ అంతా మనసులో ఉంది, అజ్ఞానం అంతా మనసులో ఉంది, అవిద్య అంతా మనసులో ఉంది, నరకం అంతా మనసులో ఉంది, చీకటి అంతా మనసులో ఉంది. ఆ మనసు పూర్తయినది ఎవడు జ్ఞాని కాదండి. మనం జరుగుబాటుంటే వచ్చేస్తున్నాం, వాడు అందరి మీద మనం దత్తం అలా చేయాలి. ఆ జరుగుబాటు లేనప్పుడు ఏదో పొట్ట బట్ట వెళ్ళిపోతే చాలనుకుంటాడు వాడు. అయితే ఆ గొడవలు నీకు వద్దు, ఇంటికి భగవాన్ చెప్పింది అంటే ఆ గొడవలు నీకు ఏమొద్దు, అది మామూలుగా ప్రకృతి మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది. నీకు భక్తి సంపాదించుకోవాలని దృష్టిలో నువ్వు ఉన్నావు అంటే నీ పద్ధతిలో ఉంటే అలా అనుకరణ వద్దు. అనుకరణ వల్ల నీకు భక్తి రాదు. అంటే నువ్వు ఏ అవస్థలోనూ నువ్వు దేహానికి కాదు, ఏ అవస్థలోనా నువ్వు దేహానికి కాదమ్మా, నువ్వు చైతన్యమే. ఏ వస్తువుకైతే సాగునీయో ఆ వస్తువుగా నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఏ వస్తువుకైతే సాగునీయో ఆ వస్తువే నువ్వు, ఆ వస్తువే నువ్వు, అది నీకు అనుకూలంలోకి రావాలి. అప్పుడు కదా నీకు శాంతి అడ్డు. అంటే ఇవన్నీ బొమ్మలమ్మా, దేహాలన్నీ బొమ్మలు. నీ గృహస్థాశ్రమంలో నీ పిల్లలు, నీ భర్త, నీ నత్తగారు, నీ మాన్నడు ఏదో బొమ్మలు వెళ్ళు. శరీరాలని బొమ్మలు, శరీరాలని నీడలు, శరీరాలన్నీ నీడలు. వారి పక్కన నీ డ్యూటీ ఏదంటే చేయవలసింది, నీ డ్యూటీ చెయ్యి. పని దొంగలుగా ఉండద్దు, పని విడిచిపెట్టక్కర్లేదు, పని విడిచిపెట్టక్కర్లేదు. వాళ్ళ పక్కన నీ డ్యూటీ ఉంటే నువ్వు చెయ్యి. వాళ్ళు నీకు మెచ్చుకున్నారా మెచ్చుకోలేదని అనుకోవద్దు. వాడు మెచ్చుకోవాలని అనుకుంటే అమెరికాలో నీ ఎలకలకి ఎలాగైతే ఆహారం సప్లై అవుతుందో మా అత్తగారు మా అందరు నన్ను మెచ్చుకోవాలనుకుంటే అహంకారం కూడా ఫుడ్ సప్లై అయిపోతుంది, చచ్చిపోతుంది. లేటెస్ట్ ఏంటంటే అమెరికాలో గొడవ ఇంకా బోన్ లేసి అటు సంప్రదాయం. వాళ్ళకి తిండి దొరకకుండా చేద్దాం, తిండి దొరకకుండా చేస్తే కొంతకాలం ఆకలి కూడా చచ్చిపోతాయి. బోన్ లేసి మటుకు మనం ఇంకా అటు చంపలేమన్నా. అలాగే అహంకారాన్ని కూడా ఫుడ్ సప్లై కట్ చేయి. ఇప్పుడు నీ అత్తగారికి నీ మాందారికి నువ్వు చేయవలసిన సేవ ఉంటే చెయ్యి. వాళ్ళు నన్ను మెచ్చుకోవడం లేదంటే నేను అనుకోవాలి, నన్ను వాళ్ళు మెచ్చుకోవాలని నువ్వు అనుకున్నవాడికి నీ రాజ్ఞానం పెరుగుతుంది, అవిద్య పెరిగిపోతుంది. ఈ డ్యూటీ అయితే నువ్వు చెయ్యి, డ్యూటీ విడిచిపెట్టి పారిపోవద్దు. వాళ్ళు మెచ్చుకుంటారా మెచ్చుకుంటారు అది కూడా నీకు వద్దు. ఏం చేయాలంటే నీ పని నువ్వు సక్రమంగా చేస్తా అంటే దేవుని ఆగ్రహం నీకు కలుగుతుంది. వాళ్ళు మెచ్చుకోవటం అంటే వాళ్ళ అహంకారం మెచ్చుకుంటే ఏమి మెచ్చుకోకపోతే మెచ్చుకునే వాళ్ళ అహంకారం అని, ఒకవేళ నేను మెచ్చుకోకపోయినా వాళ్ళ అహంకారం అని, వాళ్ళ అహంకారం మనం నీకెందుకు. నీ గృహస్థాశ్రంలో ఉన్నానని చెప్తున్నావు కాబట్టి నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఈ పని అదే నువ్వు చేసేయి. భగవంతుడు నీకు ఏ పని అప్పగించాడు ఆ పని శ్రద్ధగా చేస్తే వచ్చి చెప్పడం, ఆ పని నీకు ఎదురవ్వడం. అది చిరాగ్గా చేయకు, పరాగ్గా చేయకు, అది చేసి ఏదో ఇష్టంతో చేసే చైతన్యంగా ఉండమ్మా. నువ్వు నీ గృహస్థాశ్రమంలో ఉన్నాను, గృహస్థాశ్రమంలో ఉన్నాను అనుకోవద్దు. నువ్వు చైతన్యంగా ఉండు, ఆత్మగా ఉండు, శాంతిగా ఉండు, సుఖంగా ఉండు, దైవంగా ఉండమ్మా. ఇందులో రహస్యం భగవాన్ గౌరవంతో ఉంటాయి. ఆ మనస్సును తీసుకెళ్ళి హృదయంలో అణిచేస్తే, హృదయంలో ఎప్పుడైతే మనస్సు కలిగిపోయిందో, మనస్సు ఎప్పుడైతే హృదయంలో అణిగిపోయిందో, వాడికి నిర్వాణ స్థితి కలుగుతుంది. అక్కడి నుంచి వాడికి పునర్జన్మ లేదు. గృహస్థాశ్రమం శరీరం ఉంటే గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం శరీరం లేదు, వాడికి గృహస్థాశ్రమే సన్యాసాశ్రమం అంటే ఏది లేదు. ఇది ఇష్టం. నేను చైతన్యాన్ని బ్రహ్మమనని మీరు చెబుతున్నారు, అది నేను జనాలు. ఇంతవరకు నేను దేహాన్ని అనుకుంటున్నాను, ఇంతవరకు నేను మనస్సుగాను, నేను మనస్సే అనుకుంటున్నాను. నేను చైతన్యాన్ని నేను బ్రహ్మమని నాకు తెలియదు. నేను చైతన్యమని నేను బ్రహ్మమని నేను చావులేని వస్తున్నాను మీరు బోధిస్తున్నారు. మీరు బోధించిన వస్తువు నేను శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. నేను విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకోవాలా, మాట్లాడి మీరు చెప్పిన మాట్లాడి మననం చేసుకోవాలి. మననం చేయటం కదా మాట మీరు ధ్యానం చేయాలి, ఆ మాటను ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు కదా మనసు లోపలికి వెళ్ళేది, అప్పుడు కదా నేను బాగుపడేది. నేను విన్నానుకోండి, ఇది నేను మననం చేయననుకోండి, ధ్యానం చేయననుకోండి, నేను చేయచండి అని చెబుతున్నారు. మొత్తం ఏ వస్తువు అయితే సాగు లేదు అదే నేనని చెబుతున్నారు. కానీ దాని గురించి నేను నేను చెప్పి శరీరాన్ని అయినా శరీరాన్ని అయినా అనుకుంటున్నాను, కానీ బ్రహ్మం నేను చేయచండి నేను అనుకోవటం లేదు. మీరు అనుకోమని చెబుతున్నారు, మీరు అనుకోకపోతే మీరేం చేస్తారు అంటాను. మీరు ఆ వస్తువును అనుభవించి అనుభవించి మీరు చెబుతున్నారు. ఆ వస్తువు నాకు అనుభవం లేకపోతే మీరు చెప్పింది విని నేను ధ్యానం చేస్తే నేను నాకు కూడా ఆ వస్తువు దొరుకుతుంది. కానీ మీరు చెప్పింది నేను వినాలి. వినటానికి ఎందుకంటే మననం చేసుకోవాలి. మననం చేసుకున్నాక దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అప్పుడు మనసు హృదయంగా అనుగుతుంది. కానీ మీరు చెప్పింది విననుకోండి, విన్నప్పుడు ఇంకా ధ్యానం ఏం చేస్తాను, మనం ఏం చేస్తాను, నేను మీరు చెప్పింది విన్నప్పుడు మీరు మటుకు చేసేది ఏముంది? అంటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు ఈ డ్యూటీ మీరు చేసినప్పుడు నా డ్యూటీ నేను చేయనప్పుడు వస్తువు నాకు దొరకదు కదా. మీరు చెప్పే మార్గం విచారణ మార్గం అనుకుంటాను, విచారణ మార్గం పెద్దగా చెప్పుకుంటాంటే నేను విన్నాను. నాకు అప్పటికే కొంత మీరు చెప్పిన మార్గం మీ దగ్గర రాకముంటే మీ మాట్లాడుకుని నేను మీరు చెప్పే మాట్లాడుకుని నేను విన్నాను. అయితే నేను మీరేమంటున్నారంటే నేను గృహస్థాశ్రంలో ఉన్నానప్పుడు నేను మీ దేహాన్ని కాదు మనస్సు కాదు చేయటం నేను అనుకోమంటున్నారు. చేయటం నేను అనుకుంటూ గృహస్థాశ్రం కూడా ఉంటే సాధ్యం అవుతుందా? మీరెవరు ప్రేరకయుడు? ఇప్పుడు ఏమంటున్నారంటే నేను గృహస్థాశ్రంలో ఉన్నాను, నేను గృహస్థాశ్రం దేహం కాదు మనసు కాదు నువ్వు చైతన్యమని చెబుతున్నారు. నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని అనుకుని ధ్యానం చేసుకుంటూ నేను గృహస్థాశ్రంలో ఉండడానికి సాధ్యం అవుతుందా అని మీరు ప్రశ్న అడుగుతున్నారు భగవాన్. అంటే భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు చైతన్యమ్మా. ఒకవేళ నువ్వు చైతన్యాన్ని అనుకో అనుకో, నువ్వు చైతన్యమే, నువ్వు ఆత్మను అనుకో అనుకో, అనుకోకపోయినా నువ్వు ఆత్మే. ఒకవేళ నువ్వు చైతన్యాన్ని నేను కాదని గృహస్థాశ్రంలో ఉండి నేను చైతన్యాన్ని కాదని నువ్వు అనుకుంటావు అనుకో, కానీ చైతన్యమే. ఏ ఆశ్రమంలో ఉన్నా నువ్వు చైతన్యమే. ఒకవేళ నువ్వు అనుకోకపోయినా నువ్వు అదే నువ్వు. నీ తప్ప మరి ఇంకోటి లేదమ్మా, ఉన్న ఒకటే వస్తువు అని తప్పించి ఇంకోటి ఏమీ లేదమ్మా. మిగతాయిని బొమ్మలమ్మా, మిగతాయిని మేడలమ్మా, మిగతాయి నీ మనస్సు నీ దేహభావన దేహాభిమానం మిగతాయిని కూడా ఉన్నాయి తనిపిలుపు వేస్తాను. అంతకంటే ఏమీ లేదు, ఏమీ లేదు, ఉన్నది ఒకటి. దేహాభిమానం మొత్తం అంతా ఉన్నట్టు అనిపింపజేస్తాను. నీ నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, ఇవన్నీ అనిపింపజేస్తాను. నీకు ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. ఒకళ్ళు ఆ వస్తువు నువ్వు అని నీకు తెలియకపోయినా అదే నువ్వు. ఆ వస్తువు నీతో తెలియకపోయినా నువ్వు అదే నువ్వు. అందులో సందేహం లేదు. దేహాభిమానం వల్ల నీకు అన్నీ ఉన్నాయనిపిస్తుంది, దేహాభిమానం నాకు తెలియలేదు. దేహాభిమానం వల్ల నీకు అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది, దేహాభిమానం లేకపోతే ఏమీ లేదు. ఆ దేహబుద్ధి నశించుకుంటే మీకు చైతన్య బుద్ధి కలుగుతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. ఆ పొంగు మీద నువ్వు పొందుతావమ్మా, కానీ నిర్మలంగా ఉండు, శాంతిగా ఉండు, నిర్మలంగా ఉండు, శాంతిగా ఉండు. నీ చేతిలో పని చెయ్యి, ఫలితం కోసం ఎదురు చూడకు. వచ్చే మీద వస్తుంది, రానికి ఎదురు రాదు. నువ్వు తొందరపడటం ఎక్కువ వచ్చేది నీకు, కానీ చేతిలో ఉన్న పని అశ్రద్ధగా మీదకి నా చెల్లొద్దు. అదే భగవాన్ చెప్పారు కదా, నీటితోటి జపం చేస్తాం, పేపుతోటి పూజ చేస్తాం, మనసుతోటి ధ్యానం చేస్తాం. ఇవన్నీ మనసు నియమించుకోవటానికి. మనస్సు అందించినే కానీ మీరు నిర్వాణిస్తించరాదు. కళాశాలకు మన అహంభావం పెరగటానికి రెండు కారణాలు చెప్తారు. ఒకటి లోపల నేననే తరంపు, బయట స్వార్థంతో మనం చేసే పనులు. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, ధనం ఉండి ఆ ధనం సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడకపోతే వారు జీవించడం చనిపోయిన వాళ్ళతో సమానం. మూడు రకాలుగా మనకు అహంభావం పెరుగుతుందట. ఏంటంటే ఒకటి లోపల ఆ నేను చుట్టూ తిరిగి ఆ నిద్ర నేను చుట్టూ తిరిగే తలంపులు, నిద్ర నేను చుట్టూ తిరిగే ఏ తలంపులు. మన తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాం, అజాగ్రత్తగా ఉంటాం. మనకు వచ్చి తలంపుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటాం, కానీ జాగ్రత్తగా ఉంటాం. లేదా నిజా నేను చుట్టూ తిరిగే తలంపులు. బయట మనం చేసే పనులు మనం కలిసి ఇస్తా పని చేస్తాం, కలిసి రాబోతా పని చేయం. ఈ రెండు అట్ల వల్ల అహంభావం పెరుగుతూ ఉంటున్నారు. ఏ జన్మలైనా మృగంలోనే పొందాలి, పొందవలసింది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా మృగంలోనే పొందాలి. నువ్వు ఉన్నది ఒకటే, ఇంకేమీ లేదు. ఒక ఏది ఏదో ఉందో ఏదో ఉందనుకుంటే అది నీ మనసు కల్పించండి. అది ఏదో ఉందో ఏదో ఉందంటే నీ మనసు కల్పించింది. ఇప్పుడు గాడి నిద్రలో చూడండి, మన దేహంలోంచి నిలబడుతున్నాం, మన మనసులోంచి నిలబడుతున్నాం, ప్రపంచంలోంచి నిలబడుతున్నాం. కానీ అక్కడ మనం ఉన్నామా లేదా? ఉన్నాం. అది నీది. దాని మీద మిగతా గొడవలన్నీ కల్పితాయి. తెర మీద బొమ్మలు లేదా మిగతా విషయాలన్నీ చేతుల మీద కల్పింపబడతాడు. కానీ నువ్వు చైతన్యాన్ని నువ్వేంటి ఎంతసేపు దేహంతో తాదాత్యం పొందుతున్నావు, నీ మనస్సుతో తాదాత్యం పొందుతున్నావు కానీ నీ లోపల చైతన్యంతో తాదాత్యం పొందటం లేదు అని చెప్తుంది. నువ్వు గృహస్థాశ్రమంలో నువ్వు చైతన్యమే, గృహస్థాశ్రమంలోనే నువ్వు భ్రమమే, గృహస్థాశ్రమంలో చావులేని వస్తే చనిపోయే శరీరం కాదు చావులేని వస్తే నువ్వు అంతేకాదు నీకు పరస్పరం ఇంట్లో చేసుకునే పనికి జ్ఞానం అయితే తెచ్చి లేదు, వృద్ధి లేదు. ఇంట్లో పని చేసుకున్నది మాత్రమే నీకు వచ్చి జ్ఞానం ఆగిపోదు. మరి అనేక మంది గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానులయ్యారు, అనేక మంది గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానులు అయ్యారు. అయితే రమణ మహర్షి గారు మాట చెప్పారు, ఈ మనసులో విడిచిపెట్టండి గృహస్థాశ్రమంలో, బయటకు విడిచిపెట్టినట్టు కనిపించకండి. గృహస్థాశ్రంలో ఉన్నప్పుడు మీరు తెలివితేట నేర్చుకోవాలి, బయటికి విడిచిపెట్టినట్టు కనపడకండి, మనసులో విడిచిపెట్టండి. బయటికి మట్టి విడిచిపెట్టినట్టు మీరు కనపడద్దు, వ్యతిరేక మట్టికి మీరు అన్ని విడిచిపెట్టేసినట్టు కనపడద్దు, మనసులో విడిచిపెట్టండి. మీరు జ్ఞానానికి ఏమైనా ఆటంకం ఉండదు. భాషానికి మట్టికి మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఏం విడిచిపెట్టినట్టుగానే ఉండండి, మనసులో మట్టికి విడిచిపెట్టండి, అది మీ జ్ఞానానికి అందరాదు. మీరు విడిచిపెట్టలేదు, ఇంకా పరిశుభ్ర చేస్తుంది ఎవరు ఉత్తరప్రదేశ్ వచ్చిన అమ్మగారు పరిశుభ్ర చేస్తుంది. నేను ఇంకా మీతో మీరు మాట్లాడుతున్నారు, నేను ఏదో అడుగుతున్నా మీరు చెబుతున్నారు, ఇంకా నాకు స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి, నాకు ఇంకా క్లారిటీ కావాలి, మాటలలో ఇంకా స్పష్టత కావాలి. స్పష్టంగా నేను చెప్పిందంటే స్పష్టంగా చెప్పాలి ఇంకా, అంటే మీరు ఇంకా స్పష్టంగా చెప్తేనే కానీ నా మనసుకు పట్టదు. అంటే నేను మిమ్మల్ని నిర్ముఖ మాటంగానే మాట్లాడుతున్నారు, మీరు కూడా నిర్ముఖ మాటం లేకుండా మాట్లాడవచ్చు, స్పష్టంగా మాట్లాడు. ఇంకా నాకు స్పష్టత కావాలి, మీరు చెప్పింది చెబుతున్నారు కానీ నాకు ఇంకా స్పష్టత కావాలి. అయితే నాకు అవగాహన ఇంకా పెరగాలి, నాకు అండర్స్టాండింగ్, నా అవగాహన ఇంకా పెరగాలి. నేను చైతన్యం అంటున్నారు, మీరు చైతన్యంలో శాంతి ఉంది అంటున్నారు, చైతన్యంలో శాంతి ఉన్నా చైతన్యంతో నాకు తాదాత్యం లేదు కదా, ఇంకా నాకు మనసుతో దేహంతో తాదాత్యం పోలేదు కదా, ఈ విషయం మీతో నేను స్పష్టంగా చెప్పాలి కదా, అస్పష్టం కాదు మీతో స్పష్టంగా చెప్పాలి. నాకు భర్త ఉన్నాడు, ఇప్పుడేం చెప్తాను, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఒక పిల్లవాడు బ్రహ్మచారి, ఒక పిల్లవాడు బ్రహ్మచారి, మొన్న ఫిబ్రవరిలో గతించాడు, వాడు పెళ్లి చేసుకోకుండానే మన ఫిబ్రవరిలో గతించి బ్రహ్మచారిగా ఉంటే ఫిబ్రవరిలో మన ఫిబ్రవరిలో గతించాడు. వాడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం వస్తుంది, వాడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం వస్తుంది. అంటే ఇంకోటి తలంపే దుఃఖం, అది జ్ఞాపకం రానప్పుడు నాకు దుఃఖం రావటం లేదు, జ్ఞాపకం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అంటే రమణ మహర్షి గారు మాట చెప్పారు, బతుకున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళందరూ అదృష్టం ఉంచారు, బతుకున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళు అదృష్టం ఉంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు కూడా తొందరగా మర్చిపోతారు, బతుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళని తలపెట్టుకుంటూ ఉంటారు. మీరే చైతన్యం చైతన్యం అంటున్నారు, ఆ చైతన్యంలో శాంతి అని మాట్లాడేది, నేను ఇంకా చైతన్యం మరియు నేననే తలంపు నేననే భావం నాకు రాలేదు కదా, అయితే నాకు ఇంకా ప్రస్తుతం అశాంతిలోనే ఉన్నాను. నేను చెప్తాను, నేను ప్రస్తుతం అశాంతిలోనే ఉన్నాను. ఒక్కొక్కసారి రుజువు కాదనుకుంటే అప్పుడప్పుడు జీవితం అంటే రోత పడతాను, అప్పుడు బాధ చెప్తానండి. రుజువు కాదనుకోండి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, అలాంటి రుజువు అనుకోవటం లేదండి. మధ్య మధ్యలో అనిపిస్తాను ఇంటికి వచ్చిన జీవితం, ఇంటికి వచ్చిన బతుకు, మనం ఏం సాధిస్తున్నా, బతుకుంటే బతుకుతున్నాం, మనం ఏం సాధించేట్టు ఏం చేస్తున్నాం, మనం ఆధ్యాత్మికంగా ఎలాగే పోయాం, భగవంతుడికి నా మనసును అర్పించలేకపోవటం వల్ల మనసుకు ఒక ఎలా అనిపిస్తుందేమో అని ఇది చెప్పేస్తాం. ఇంకా భగవాన్ చెప్పేది ఏంటండి, విషయాన్ని ఈరోజు చెప్పేస్తాను, సమాధానం ఆవిడ చెప్పేస్తాను. నాకు అప్పుడు రోత పడతానండి, రోత ఎక్కడ పడుతుంది, మనసులోనే కదా పుట్టింది, ఎందుకు వచ్చిన బతుకని అనిపిస్తాను, మధ్యలో ఎందుకు వచ్చిన బతుకని అనిపించి శరీరంలో కదా మనస్సుగా అనుకుంటాం కదా, మనస్సుగా అనిపిస్తుంది కదా, ఆ మనస్సుని భగవంతుడికి ఇచ్చేస్తే భగవంతుడి నామాన్ని నిరంతరం చేసుకుంటే, ఆ మనస్సుని భగవంతుడికి స్వాధీనం చేసి బాడీ మీద భగవంతుడిని స్వాధీనం చేసుకుంటే చేసి ఉంటే ఎందుకు వచ్చిన బతుకని అనిపించదు కదా, అనిపించింది మనస్సుకే కదా. అంటే నా మనస్సుని నేను బాగు చేసుకోలేదు అనమాట. అంటే అన్ని ఇంకా ఆవిడ చెప్పేస్తాను, ఇంకా భగవాన్ ఏం చెప్తారు ఆవిడకి, కృష్ణ ఆవిడే చెప్పేస్తాను, సమాధానం ఆవిడే చెప్పేస్తాను. అప్పుడప్పుడు రోత పడతానండి, రోజు కాదనుకోండి, మధ్య మధ్యలో రోత పడతానండి, ఎందుకు వచ్చిన బతుకదండి అనిపిస్తుంది. అది ఆధ్యాత్మిక అంటే భగవంతునికి నన్ను నాశనం, నా మనసును అర్పించుకోలేమన్నాను కదా, నాకు రోత పడుతుందా, అర్పించుకుంటుంది రోత ఏంటి, శరీరంలో రోత లేదు, చైతన్యంలో రోత లేదు, ఇంకా రోత అనేది మనసులే కదా, ఆ రోత మనసులో ఆ మనసును తీసుకునే భగవంతుడికి అర్పించుకుంటే మనం పుష్పాలు వేయడం లేదు, భగవంతుడి దగ్గరికి ఇస్తున్నాం, భగవంతుడి పాదాల దగ్గర పెడుతున్నాం, నా మనసును తీసుకుని భగవంతుడి దగ్గరికి ఇచ్చేస్తే రోతనే గురువు, రోత ఈ చిరాకు లేదా ఎందుకు వచ్చిన బతుకుని కనిపించింది కదా, ఎందుకు వచ్చిన బతుకుని మన అది ఎక్కడ మనసును అనిపిస్తుంది, ఆ మనసుని భగవంతుడితో అనుబంధం చేస్తే ఈ రోత అనే మాటను రాకూడదు. ఆ మనసుని భగవంతుడికి అర్పించే శక్తి లేక భగవంతుని స్మరించుకుంటూ, భగవంతుని జపించుకుంటూ, భగవంతుడి యొక్క రూపాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి రోతని ఇటువంటి మాటలు రావు కదా. మరి ఆ భగవద్ధనది లేని వలన భగవంతుడితో అనుబంధం లేని వలన భగవంతుడితో మెంటల్ థాట్ మానసికమైన అనుబంధం లేని వలన కదా రోతనం కోతనం ఇటువంటి తలంపులన్నీ వస్తున్నాయి నాకు. కానీ ఒకటి నాకు ఏకాంతంగా ఉండాలంటానండి అప్పుడప్పుడు, కానీ గృహస్థ జీవితంలో ఎవరో చుట్టాలు వస్తున్నారు, జీవితంలో వస్తున్నారు, ఏదో మా మాటికి మేము వండేసి కూర్చొని ఏకాంతంగా ఉండి సాధన చేసుకుందాం అంటే చుట్టాలు కూడా ఉంటే ఎక్కువ ఏంటండి, దీన్ని చాలా సంసారం కూడా ఉంటే చెప్పేస్తామండి. ఇప్పుడు ఏదో మా మటికి నాలుగు తిని ఏదో కాలక్షేపం చేసుకున్నామంటే చుట్టాలు వచ్చి వెళ్ళి వచ్చి పంపలి చుట్టాలు కూడా ఎక్కువైపోతున్నారండి. ఇలా ఆ టైంకి ఉండేసుకుని ఏకాంతంగా కూర్చొని ఏకాంతం కూడా కొంత అవసరం సాధనకి, మీ బోటి దగ్గర చేస్తే విన్నాను ఆ ఏకాంతం చుట్టాలు ఉండనవటం లేదు, ఈ ఏకాంత వాసం సరిగ్గా కుదరటం లేదు, ఏకాంత వాసం కుదరకపోవటం లేదు, సరిగ్గా నేను సాధన చేయలేకపోతున్నాం, ఇటువంటి చిక్కులన్నీ గృహస్థాశ్రంలో వస్తున్నాయండి. ఇంకేంటే నన్ను నేను మోసం చేసుకోవడానికి మీకు స్పష్టంగా చెప్పాలని చెబుతున్నాను. అంటే భగవాన్ అంటున్నారండి ఏకాంత వాసం కావాలంటున్నావు, ఏకాంత వాసం అంటే ఏంటమ్మా, నీ ఆత్మలోని ఉండటం, నీ హృదయంలోని ఉంటే నువ్వేమనిపించింది సార్, నీకు చిరాకే కలగదు, నీ హృదయంలోని ఉండగలిగితే, నీ హృదయంలో నిర్మలంగా ఉండగలిగితే చిరాకే అనిపించింది నీకు, నీ హృదయంలో ఉంటున్నావు, నీ మనసులో నువ్వు ఉంటున్నావు, నువ్వు కానిదాన్ని నువ్వానికి ఉంటున్నావు, అంటే నీకు ప్రశ్నలన్నీ వస్తున్నాయి, గొడవలన్నీ వస్తున్నాయి, నువ్వెవరో నీకు తెలిస్తే ప్రశ్నలే రావు, నువ్వెవరో నీకు తెలియకపోవడం అని సమస్యలన్నీ వస్తున్నాయి నీకు. ఏదో నీ డ్యూటీ ప్రకారం చుట్టం వస్తే గౌరవించవాడు తన అతను దారి అతను వెళ్ళిపోతాడు, అతను కూడా తాదాత్యం పండుగ, నువ్వు తాదాత్యం పొందవలసింది ప్రజలు, వాళ్ళని గౌరవించిన వాళ్ళని గౌరవించవచ్చు, చుట్టం వస్తే అయితే ఆడమే నమ్మకారం పెట్టుకోవద్దు, భగవాన్ కూడా ఉపాయం చెబుతున్నారు. ఆ చుట్టం అడగాలి నువ్వు పరిగెత్తడం వాళ్ళు ఎంత వివరంగా చెప్తున్నారు, ఇక్కడ నీ ఇంట్లో చుట్టం వచ్చాడనుకోండి వాడికి ఏదో మంచిని పిచ్చి అన్నం పెట్టి పంపొచ్చు, కానీ ఆ చుట్టం మీద నమ్మకారం పెట్టుకోవద్దు, ఆ చుట్టం మీద నమ్మకారం పెట్టుకుంటే మరి నీకుంటే ఏకాంత వాసం ఎలా వస్తుంది, వాడికి ఏదో కాకి ఇచ్చి అన్నం పెట్టి పంపేస్తావు అనుకో, వాడి మీద నీకు నమ్మకారం ఉండదనుకో, నమ్మకారం లేకపోతే నీకు ఏకాంత వాసం ఇచ్చేస్తుంది. నువ్వు చుట్టానికి అన్నం పెట్టడం వల్ల కాదు నీకు ఏకాంత వాసం పోవడం లేదా, చుట్టం మీద నీకు ఉన్న నమ్మకారం పెట్టదు, అంటే వచ్చిన చుట్టానికి ఏదో కాఫీ ఇస్తావో అన్నం పెడతావు టైం పెట్టి చెప్పి పెట్టేసి పంపేయి, అంటే వాళ్ళ మీద మమకారం పెట్టుకోవద్దు, మమకారం పెట్టుకోకుంటే నీ మనసు హృదయంగా గడిపోతుంది, హృదయంగా లైన్ అవుతుంది, అదే నీ ఉపాయాలు నువ్వు కొంచెం అలవాటు చేసుకుంటే సరిపోతుంది, నీ మనసుకు అశాంతి రాదు, ఏ పరిస్థితిలో ఉన్నావు నీ ఇంటి నీ ఇంటిగా నువ్వు జ్ఞానం సంపాదించవచ్చు, ఇంటికి పెట్టి పారిపోక్కర్లేదు, ఇప్పుడు నువ్వు ఇంటికి ఇంకో వాడికి ఎక్కడికైనా వెళ్తావుగా కొత్త పరిసరాలు కొత్త మనుషులు వస్తారు, మళ్ళీ ఆలతో ఒక బాధ, వాళ్ళకి మనసులు ఉంటాయి కదా, వాళ్ళకి అహంకారాలు ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళతో బాధపడాలి, నువ్వు ఎక్కడైతే అక్కడ ఉన్నావో అక్కడ ఉండి నువ్వు సాధన చేసుకుని నువ్వు తరించు, పరిసరాలు మార్చక్కర్లేదు, కానీ ఆ పరిసరాలతో తాలాక్యం పొందకండి, ఈ శరీరం గొడవలు వేసి మనసు గొడవలు గడటం వల్ల ఏకాంత వాసం రాదు, హృదయంలో నిలబడగలిగితే నీకు ఏకాంత వాసం వస్తుంది. వెయ్యి మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఏ సంకల్పం లేకుండా ఉన్నావు నువ్వు ఏకాంత వాసం ఉన్నట్టే అన్నారు మహర్షులు. అంచేదే మనం ప్రపంచంలోకి వచ్చాం, ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం, మనం బాగుపడగలుగుతాము, మనం బాగుపడి చూసి మనం బయటకు పోవటం, అదే నువ్వు బాగుపడి నిన్ను చూసి కొంతమంది బాగుపడతారు, నువ్వు శాంతిగా ఉండి నిన్ను చూసి కొంతమంది శాంతి పెరుగుతుంది, అందుకని నటన మట్టుకు వద్దు. మా అబ్బాయి చనిపోయాడు, వాడికి పెళ్లి అవ్వకుండానే చనిపోయాడు, వాడి జ్ఞాపకం వచ్చినప్పుడు దుఃఖం వస్తున్నాను కదా, ఇప్పుడు అమ్మగారు అడిగి అది భగవాన్ ఏం చూస్తున్నాడంటే నేను నిద్రావస్థ జ్ఞాపకం పెట్టుకో, నిద్రట్లో మీ అబ్బాయి ఎక్కడున్నాడు, నిద్రట్లో మీ అబ్బాయి ఉన్నాడేంటి, నిద్రట్లో మీ అబ్బాయి ఉన్నాడు అసలు, ఆ నిద్రకి మీ నిద్రావస్థ జ్ఞాపకం తెచ్చుకో, అంటే నిద్రావస్థలో చావు కూడా పుట్టుకు కూడా నీకు ఏమైనా ఉందా, నీ శరీరం కూడా నీకుందా, ఈ శరీరం నేననే జాతి నీకు వచ్చినప్పుడు నీ అబ్బాయి కూడా కాదు, నీ శరీరమే నువ్వు కాదని నీకు చేసినప్పుడు నీకు నీ అబ్బాయి కూడా ఏంటి ఇంకా అసలు శరీరాన్ని బట్టి ఇవన్నీ కూడా శరీరాన్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయి, అంటే నీ అబ్బాయి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే నిద్రావస్థ నువ్వు ఎలా ఉంటున్నావు, జాగ్రత్త అవస్థ ఎలా ఉంటుందో నేర్చుకో, అవడానికి మీరు అబద్ధాలే, మనకు మీరు తెలుసండి, మనకి తెలిసినవి మీరు, ఏడు జాగ్రత్త అవస్థ, రెండు నిద్రావస్థ, మీరు స్వప్నం వస్తుంది, మీరు అబద్ధాలని చెప్తారు, మృతికి అబద్ధం, చావు అబద్ధం, జాగ్రత్త అవస్థ అబద్ధం, స్వప్నావస్థ అబద్ధం, గాలి నిద్ర కూడా అబద్ధం, మూడు అబద్ధాలే. ఈ మూడు అవస్థకి అతీతంగా ఒక వస్తువు ఉంది, అది దాన్ని తెలుసుకుంటే అప్పుడు మీకు నిజం ఏంటో తెలుస్తుంది. గాఢ నిద్ర కూడా నిజం కాదు, గాఢ నిద్ర కూడా నిజం కాదు. ఇంకేత అక్కడ ఉన్నవాడు సంగతి మీకు తెలియట్లేదు, అంటే అది కూడా నిజం కాదు. చెత్త వస్తే నువ్వు అన్నీ పెట్టినట్టు మాత్రమే చేయదు, వాడు మీరు నమ్మకారం పెంచుకోక్కర్లేదని చెప్పి ఎంత బాగా చెప్పారు చూడండి భగవాన్. నువ్వు అన్నీ పెట్టచ్చు, అన్నీ పెట్టినట్టు మాత్రం చేయదు, నమ్మకారం పెంచుకోవాలని ఎక్కడ లేదు. అయితే నువ్వు నీ అబ్బాయి ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చినా నువ్వు నిద్రకి జ్ఞాపకం పెట్టుకో. నిద్రట్లో నీ అబ్బాయి లేడు కదా, నిద్రట్లో మెలుకులో నీ అబ్బాయి ఉన్నాడు కదా, నిద్రట్లో నీ అబ్బాయి లేడు కదా. అంటే నిద్రావస్థలు జాగ్రత్తలో తెచ్చుకోమని ఇంత దుఃఖం ఉండదు. నిద్రావస్థలు జాగ్రత్తలో తెచ్చుకోకపోతే నీకుంటే దుఃఖం ఉండదు. నిద్రట్లో మీ అబ్బాయి కూడా లేదు మీకు, నిద్రట్లో మీ అబ్బాయి కూడా లేదు, ఎంచేత లేదు, అక్కడ అహంభావం లేదు. అహంభావం ఇస్తే నీ దేహం వస్తుంది, అహంభావం ఇస్తే లోకం వస్తుంది, అహంభావం వస్తే నీ బిడ్డ జ్ఞాపకం వస్తున్నాడు, అహంభావం వస్తే సంసారం జ్ఞాపకం వస్తుంది. గాఢ నిద్రలో అహంభావం లేదు, అంటే అది అహంభావం లేదు కాబట్టి నీ బిడ్డ కూడా అక్కడ లేదు. ఈ లోకం నీ సంసారం, నీ బిడ్డ, నేను నాదనేది కూడా ఇవన్నీ కూడా అహంభావం నుంచి వచ్చింది. అహంభావం అణిగిపోతే ఏమీ లేదు, నిద్రావస్థ అహంభావం అణిగిపోతుంది. అంటే నిద్రావస్థానికి ఏమీ లేదు, నిద్రావస్థానికి బిడ్డ కూడా లేదు కదా, ఇంకా ఇక్కడ అహంభావం లేదు. అహంభావం వచ్చాక నీ బిడ్డ కూడా వస్తుంది, నీ అహంభావం ఎంత నిజం, నీ బిడ్డ కూడా అంతే నిజం. నీ బిడ్డ గురించి దుఃఖపడేది నీలోనే చైతన్యం కాదు, నీ బిడ్డ గురించి దుఃఖపడేది నీ అహంభావన. అంటే నీ అహంభావన అంటే నీ దుఃఖం అంటే నీ అహంభావన అంత నిజం, నీ దుఃఖం కూడా అంతే నిజం. కానీ పారమార్థిక సత్యం కాదు, దాని వ్యవహారిక సత్యాలు. శంకరాచార్య గారు అన్నారు, కొంతమంది అడుగుతూ ఉంటారు అండి ఈ అహంభావం మాకు ఎప్పుడు వచ్చిందని, ఈ జన్మలో వచ్చిందని అడుగుతూ ఉంటారు. ఆచార్య గారు అన్నారు, స్వాములవారు, ఆచార్య స్వాములవారు, ఏమండి ఈ అహంభావం ఏ జన్మలో వచ్చింది, మా ప్రాణం తీసేస్తుంది. ప్రతి మానవుడికి దుఃఖం తీసుకొచ్చేది అహంభావమే కదా, అది ఏ జన్మలో వచ్చిందో ఒకసారి స్వాములు వారిని అడిగారు అక్కడ ఆచార్య స్వాములు వారు. అయితే ఆయన అన్నారంటే దానికి మొదలు లేదు కానీ అంతం ఉంది, అది ఏ జన్మలోనికి వచ్చిందో నేను చెప్పలేను. ఎందుకంటే దానికి ఆది లేదు, విచారం చేస్తే పోతుంది కాబట్టి అంతం ఉంది, దాని అంతం చూసుకో ఆది కూడా ఎందుకన్నారట. నీకు రోగం వచ్చింది ఇప్పుడు, రోగం ఆదివారం వచ్చిందో శనివారం వచ్చిందో నేను చెప్పలేను. రోగం పోయే విధానం బట్టి నేను చెప్తాను. అదేవిధంగా నీకు అహంభావం ఏ జన్మలో వచ్చిందో నేను చెప్పలేకపోవచ్చు, కానీ పోయే విధానం చెప్తాను. దానికి మొదలు నేను చెప్పలేకపోయినా, మొదలు నేను చెప్పలేకపోయినా ఎలా అంతం అవుతుందో నేను చెప్తాను. అది చూసుకో, మొదలు ఒకవేళ తెలుసుకునే నీకు కలిసి వచ్చిందే ఉంది. ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందనుకో, ఆ జ్వరం పోయే విధానం చూసుకోవాలి. కానీ శనివారం వచ్చిందా, ఆదివారం వచ్చిందా, సోమవారం రెండింటికి వచ్చింది, ఈ రోజు నీకెందుకు. వాళ్ళు తెలుసుకుంటాం అనుకో, తెలుసుకున్నామంటే ప్రయోజనం ఏంటి, ఉన్న జబ్బుని పోగొట్టుకో, ఉన్న జబ్బుని పోగొట్టుకున్నావు. నీ స్వరూపమే ఈశ్వరుడు, నీ స్వరూపమే దేవుడు, కానీ దాని నుంచి నేను ఏదైతే వేరు చేస్తుంది అదే అహంభావన, అదే అహంభావన. అంటే అహంభావం తొలగించుకుంటే అహంభావన లేనప్పుడు నువ్వు ఏదిగా ఉన్నావు, అదిగా ఉంటావు. ఇది జ్వరం తగ్గిపోయిన తర్వాత జ్వరం లేనప్పుడు ఎలా ఉన్నావు, అలా ఉంటావు. అహంభావన పోయిన తర్వాత అహంభావన రాకముందు ఎలా ఉన్నావు, అలాగా అలా ఉండగలుగుతావు. అహంభావం వాడికి మరణ భయం, అహంభావం లేని వాడికి మరణ భయం లేదు. రమణ మహర్షి గారికి 16 సంవత్సరంలో మరణ భయం వచ్చింది, తన శరీరం మరణిస్తుంది, నిజంగా మరణించింది. అంటే శరీరం మరణించింది, శరీరం మరణించినప్పుడు నేను కూడా మరణించాలి కదా, మనం ఏ చావు లేకుండా ఉన్నానంటే ఇది దిష్టది. ఇది బాగా అర్థం చేసుకోండి. రమణ మహర్షి గారికి 16వ సంవత్సరంలో శరీరం మరణించింది. శరీరం మరణించినప్పుడు శరీరం మరణించింది, శ్వాస ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. మనం చచ్చిపోయినప్పుడు ఇతరులు మన శవాన్ని ఎలా చూస్తారో ఆయన శవం ఆయనకి ఎలా కనిపిస్తారు. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఇతరులు మన శవాన్ని చూస్తారు, చూసి దీన్ని తీసుకొని ఒలగాట్లో పడేస్తారు. అలాగే మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని ఇతరులు ఎలా చూస్తారో, ఆయన శరీరం శవమైతే ఆయన శవాన్ని ఆయనే చూసుకుంటున్నాడు. ఎందుకంటే మన శరీరం చచ్చిపోయింది కదా, నేను కూడా చచ్చిపోవాలి కదా, నేను చచ్చిపోతున్నాను, నేను ఉంటానని అర్థమైంది ఆయనకి. ఆయనకి ఇంకా మరణ భయం పోయింది. మరణం ద్వారా ఏం పోయింది ఆయనకి, మృత్యు వచ్చి ఆయన మృత్యు భయం లేకుండా చూసింది. అంటే అమ్మ మహర్షి గారిని మృత్యు చేయదు అంటారు. అంటే ఆయన శరీరం శవం అయిపోయింది. నా శరీరం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోవాలి కదా, కానీ నేను చచ్చిపోవడం లేదండి, శరీరం చనిపోయిన నేను ఉన్నానేంటి అని ఎందుకంటే లోపల నా చైతన్య చావుడని వస్తు స్ఫురించింది. అంటే ఒక కొన్ని క్షణాలని జ్ఞానై కూర్చున్నాడు, మహాజ్ఞానై మహాగురువై కూర్చున్నాడు. ఇదంతా అరగంటలో జరిగిపోయింది. అరగంట కూడా కాదు, 20 నిమిషాలు లోపల జరిగిపోయింది. అంటే నువ్వు అహంకారం పోతే నువ్వు పోతావు అనుకోకు, అహంకారాన్ని పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, ఇంకా అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అహంభావన పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అది పోతే నువ్వు పోవు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. అది పోతే చివరికి చైతన్యం నిలబడుతుంది, ఆత్మ నిలబడుతుంది. అదే ఆనందం, అదే శాంతి, అదే మండలం, అదే అమరత్వం, అదే సాగులేని స్థితి. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మానుభవం కలిగిందో, ఏదైతే అన్ని పోలీసు నేను కాదు, ఇది 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 నేను కాదు అని అన్ని జంతుకు వచ్చిన తర్వాత ఆఖరి ఏదైతే మిగిలిందో, అందుకలిందే ఆత్మ, అందుకలిందే చైతన్యం, మిగిలిందే ఆనందం, అదే అమరత్వం, అదే సాగులేని స్థితి, అదే ఆనందం, అదే శాంతి, అదే నిద్ర. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, ఈ అమ్మగారు ఇంకా భగవాన్ విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టేశాను. ఇంటి అమ్మగారు గొడవ, ఇంకా అమ్మగారు గొడవ ఇంకా అడిగి ఇంకా ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతాను, నేను విడిచిపెట్టేశాను. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, కాన్స్టాంట్ రిమెంబరెన్స్, కానీ మృతం రిమెంబరెన్స్, నిరంతరము నారాయణ స్మరణ, ఈశ్వర స్మరణ. ఈశ్వర భక్తి శుద్ధిద్దాం బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఈశ్వరుని ప్రేమ, ఈశ్వర స్మరణ, ఆ నిరంతరం ఈశ్వర స్మరణలో ఉంటే ఈశ్వరుని నిరంతరం ఈశ్వరుని స్మరిస్తూ ఉంటాను. ఏది కాదు అది పోయి ఉన్నది మిగుస్తాడని అయితే ఈశ్వరుల పట్ల మనం గౌరవభావం ఉండాలి. ఈశ్వరుల పట్ల మనకి గౌరవభావం ఉండాలి. ఆ ఈశ్వరు వాక్యమైంది మనకి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణాయ ఓం నమో నారాయణాయ. నారాయణాయ అంటే నామం వల్ల కూడా తరించారు అనేక మనకి, నామాన్ని శ్రద్ధగా చేసుకుని కూడా అనేక మంది తరించారు. నారాయణ అష్టాక్షి వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని తిరుమంత్రం అంటారు. మంత్రములకు రాజు అంటారు, ఓం నమో నారాయణాయ, వాళ్ళు తిరుమంత్రం అంటారు. అది ఓం నమో నారాయణ అష్టాక్షి, వాళ్ళు దీన్ని ఏమంటారు, తిరుమంత్రం, మంత్రరాజుని అంటారు. ఏమంటారు, మంత్రరాజుని. దాన్ని చర్మశ్లోకం అంటారు. ఇది భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్పిందని, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వ సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచిర. దాన్ని చర్మశ్లోకం అంటారు. పెరుమాళ్ళు చివరి చెప్పిన శ్లోకం. ఇప్పుడు మనం కూడా మీ అమ్మాయి ఎక్కడికైనా ప్రయాణం చేసేడతాం, ప్రయాణం చేస్తామనుకోండి, ఇక అందుచే రైలు కదలలేదనుకోండి, ఆ రైలు కదలేకపోతే ఏం చెప్తారంటే మీ నెలలో గురించి జాగ్రత్త అంటారు. ఆ చివరి మాట మటుకు చాలా ముఖ్యమైన మాట చెప్తారు. ఇది అర్థమవుతుందా? అలా విధింపులో చెప్పాడు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు విధింపులో చెప్పాడు. కృష్ణస్వామి విధింపులో చెప్పాడు. 18వ అధ్యాయం చర్మ శ్లోకం, ఈ ఒక్క శ్లోకం చాలు మనకు అంటారు. పొంగిపోవాళ్ళే పొంగిపోతారు. సర్వధర్మాన్ని పరిచయ మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నా ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నిరంతరం నన్ను స్మరించుకుంటుంటే నీకు సాధనము నేనే, సాధ్యము నేనే, నీ సాధన కూడా నేనే, నీ సాధన కూడా నేనే, నువ్వు పొందేది కూడా నన్నే, నువ్వు నన్ను పొందేది కూడా నన్నే, నేను గతించి నీకు ఏమి లేదు, నేనే గతి అని వ్రయపూర్వకంగా అన్ని సాధన చేసుకుంటే, జన్మాలు కోటి జన్మల్లోంచి లక్షలాది జన్మల్లోంచి నువ్వు చేసిన దోషాలు, నువ్వు చేసిన పాపాలు ఏమైనా కాదుకున్నా, ఒకవేళ గత జన్మల నుంచి వచ్చిన వాసనలు నీకు ఉన్నాయనుకో, పూర్వజన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న వాసనలు దోషాలు ఉన్నాయనుకో, ఆ జన్మ నుండి అయితే దోడు నాపేస్తుంది. ఆవు ఆవుకు పూడు రాగానే దోడు మీద ఉన్న మాయ అంతా నాకేస్తుంది. അല്ലെങ്കിൽ നിങ്ങളാണ് പെരുമാളി ഉണ്ടെന്നാട് എന്തെങ്കിലും ദേഹം നന്നേ ദക്ഷി നന്നേ നേരം നന്നേ നന്ദി ഞാൻ ഹൃദയപൂർവ്വം വിശ്വസിച്ചു നാളെ ശരണാഗതി ചെന്നിട്ട് നീതോമ ദോഷാലും കൂടെ നാക്കേശി നീതോമ ദോഷാലും പോകട്ടി പോകട്ടനേ കാളു നീ ദുഃഖാന്ന് പോകട്ടനേ കാളു പാപാലും പോകട്ടനേ കാളു ദോഷാലും പോകട്ടനേ കാളു നീ ബലചരിത്രം പോകട്ടനേ കാളു നീ മോക്ഷിച്ച് ആനന്ദാണ് കളി నేను ముందుగా స్పష్టంగా రెండు మాటలు అర్థం చేస్తున్నాడు. నేను నిన్ను అన్ని దోషాల నుంచి విడిపిస్తాను, అన్ని రోగాల నుంచి విడిపిస్తాను. నీ మనసులో పూర్వజన్మ నుంచి ఎన్నో దోషాలు ఉండొచ్చు నీ మనసులో, ఆ దోషాల నుంచి నిన్ను విడిపిస్తాను. విడిపించి ఊరుకోను, దుఃఖం ఉంటే బాగొట్టి ఊరుకోను, ఆనందాన్ని కూడా ఇస్తాను, శాంతిని ఇస్తాను, పరమఫలం ఇస్తాను. భగవాన్ ఒకరు అడిగారు, ఎవరో నారాయణ నారాయణ అంటే నేను మోక్షం వచ్చేస్తున్నాను. భగవన్ అన్నారు, నారాయణ 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 అనేవాడు ఎవరన్నారు అడిగారు. అన్న మనసు అంటానన్నారు వాడు. నారాయణ నారాయణ మనసు చేసి నారాయణ మంత్రం, నారాయణ మంత్రం అంటే నారాయణ మంత్రం ఏ మంత్రమైనా సరే మనసు చేసి మనసు చేసి చేసేది అనిగిపోతుంది, అది అనిగిపోతే గుణం ముడుతుంది అన్నారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి, నారాయణ 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 ఏ కృష్ణ కృష్ణాను కృష్ణ అంటేనే మోక్షం వచ్చేస్తున్నా అన్నారు. వారు ఎరువాడ మోక్షమే వృణంలో ఉంది, తంటాలు పెట్టేవాడు ఈడే కదా, మనిషి జీవిలో కదా తంటాలు పెడతాంట. ఆ జీవి స్మరణ చేసి 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 వాళ్ళు అడిగిపోతాడు, వాడు అడిగిపోతే నేను చివరికి నేను నిండేది నిండే నిండుతాడు. అప్పుడు అదే జ్ఞానం. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి.